సృష్టి చక్రము కాలచక్ర రహస్యం గురించి తెలియజేస్తారు. ఓం శాంతి. ఇప్పుడు విన్నటువంటి పాట చాలా సుందరమైనటువంటి పాట. సమయము అనే పక్షి ఎగురుతోంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో సమయం ఏ వైపు వెళుతూ ఉందో, ఏ విధంగా తీవ్ర వేగంగా ముందుకు వెళుతూ ఉందో మనుషులు చాలాసార్లు యోచన చేస్తూ ఉంటారు. ఇంత త్వరగా రోజులు ఎలా గడిచిపోయాయి, సమయం యొక్క గడియలు ఎంత త్వరగా గడిచిపోతున్నాయి అని యోచన చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకునేదాకా సమయం అనేది మన చేతిలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో సమయం విషయంలో చాలా రకాలుగా తెలియజేశారు. జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి, వాటికి సమయంతో పాటు చాలా లోతైనటువంటి సంబంధం ఉంది. కాబట్టి ఈ ప్రపంచం లోపల రెండు విషయాల్లో గుహ్యగతిని గురించి తెలియజేయచ్చు. ఒకటి సమయం యొక్క గుహ్యగతి, రెండవది కర్మల యొక్క గుహ్యగతి గురించి. ఈ రెండు గుహ్యగతులు ఎంతవరకు తెలుసుకోమో అంతవరకు మన మనసులో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. సమయం గురించి, కర్మల గురించి తెలియనంత వరకు. సమయానుసారం ఇలా సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు కావచ్చు, మనసులో ఏమి సంకల్పాలు వస్తూ ఉంటాయంటే, ఎందుకు నా జతలో ఉండేవాళ్ళు ఇలా ఉన్నారు, నేనెవరిని ఏ విధంగానూ బాధ పెట్టలేదు, చెడు వ్యవహారం ఎవరితో చేయలేదు నేను, కానీ నా జతలో ఎందుకు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? దానికి జవాబు దొరకదు. మనుషుల జీవితము ప్రశ్నార్థకంగా మారింది. భగవంతుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఎందుకు భగవంతుడు ఇలాంటి ప్రపంచాన్ని సృష్టించారు? అనేక ప్రశ్నలు మనసులో ఉద్భవిస్తూ ఉంటాయి. భావార్థం ఏమిటంటే, సమయం యొక్క చక్రాన్ని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈరోజు మేనేజ్మెంట్లో కూడా మహత్వపూర్ణమైనటువంటి విషయం ఏమిటంటే టైం మేనేజ్మెంట్. మనుషులు సమయాన్ని మేనేజ్ చేయాలనుకుంటారు. దానికోసము ఉదయమే లేస్తారు, రోజంతా ఏ విధంగా నడుచుకోవాలని ప్లాన్ వేస్తూ ఉంటారు. ఈరోజు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి అని ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా చూసుకుంటే కార్యం కూడా చేస్తూ ఉంటారు. అదే విధంగా ఒకటి రెండు కార్యాలు కూడా పూర్తి అవుతాయి. దాని తర్వాత ఏదైనా పరిస్థితి వచ్చింది అంటే ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు, చిక్కుల్లో ఇరుక్కు ఉంటారు, దాని నుంచి బయటపడాలి అనుకుంటారు. ఇప్పుడు రాత్రి అయింది అంటే తమ టైం టేబుల్ ఉదయం నుంచి రాత్రి దాకా ఎలా ఉన్నాను అని అనుకుంటే పూర్తి అంటే సంతృప్తి ఉండదు వాళ్ళకి. అనిపిస్తుంది నేను అనుకున్న విధంగా చేయలేకపోయాను ఈరోజు అని. చాలా అనుకుంటారు మనుషులు, ఎన్నో చెయ్యాలి అనుకుంటారు. కానీ గత్యంతరం లేని పరిస్థితి అంటే సమయం అనుసారంగా సరిగ్గా చేయలేకపోతూ ఉంటారు. మరి సమయం యొక్క గుహ్యగతి అంటే ఏమిటి, సత్యత ఏమిటంటే, ఈ కాలచక్రము అనే దాంట్లో సమయం చాలా శక్తిశాలి అయ్యేది. సమయం ముందు ఎవరిది జోరు అనేది జరగదు. వాస్తవానికి సమయం అనేది సమయానుసారంగా ప్రశ్నలకు జవాబులు కూడా ఇస్తుంది. దానికే అంటూ ఉంటారు కాలం, కాలం, కాలం అంటూ ఉంటారు. కాలమే చెబుతుంది, కాలమే తీర్పునిస్తుంది, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సమయం లెక్కానుసారంగా అయితే మనం ముందుకు కూడా వెళ్ళొచ్చు. సమయానికి విపరీత దిశలో మనం నడిచినట్టయితే సమయం చాలా కఠినంగా మారుతుంది. మంచి మంచి వాళ్ళు కూడా పశ్చాత్తాపం పడుతూ ఉంటారు చేసేసిన తర్వాత. దానికి సామెత ఉంది, సమయం ఈ విధంగా చెప్తూ ఉంటారు. సమయం లెక్కాచారం ప్రకారంగా పరివర్తన అనేది సమయం మారుతూ ఉంటుంది, అది కరెక్ట్. కానీ మనం దానికి వశమై ఉన్నాము. కానీ వాస్తవంగా సమయ అనుసారము కరెక్ట్గా చేస్తూ పోవాలి. లోపలేమే మనకు కోరికలు ఉండవు ఈ విధంగా ఉండాలి అనేది, కానీ సమయ అనుసారము ఖచ్చితంగా చేయాల్సి పడుతుంది. కాబట్టి ఆ సమయం అనేది దర్దనాక్ భయంకరమైనటువంటిది అంటారు. మన నుంచి ఏం కోరుకుంటుంది సమయము? ఎంత తీవ్ర వేగంగా సమయం వెళుతూ ఉందో మనతో కూడా సమయం అనేది పరివర్తన కోరుకుంటూ ఉంది మన నుంచి కూడా. దానికే చెప్తారు సమయం అనుసారంగా పరివర్తన కావాలి, లేదు అంటే సమయమే మారుస్తుంది అని చెప్తారు. సమయానికి అనుగుణంగా కాకుండా ఉల్టా దిశలో మనం నడిచినట్టయితే ఆ సమయం మనకు బాధలు తెచ్చిపెడుతుంది. సమయానికి ఇంకొక శబ్దం ఏమిటంటే కాలము అని కూడా అంటారు. కాలము అనేది ఏముంది, మహాకాలుడి రూపం కూడా ధరిస్తుంది. ఆ కాలం అంటే సమయం. కరెక్ట్ దిశలో మనిషి నడవలేదు అంటే సమయము వారి అస్తిత్వాన్ని సంసారం నుంచి తొలగిస్తుంది. సమయంతో పాటు నడవడం చాలా అవసరం. సమయం యొక్క పక్షి ఎగిరిపోతుంది, దాని తర్వాత తెలివి తెచ్చుకున్నాము అంటే ఏమి లాభం? సమయంతో పాటు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి పరివర్తనశీలినే. సమయం ఎలా మారుతూ ఉందో పరిస్థితులు కూడా ఆ విధంగా మారుతూ ఉంటాయి. పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఈ పరివర్తన అనే ప్రక్రియలో మనం కూడా మన లోపల ఏం పరివర్తన తీసుకురావాలి సమయం అనుసారంగా. ఈరోజు ఈ కాలచక్రం యొక్క గుహ్య రహస్యాన్ని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కాలచక్రాన్ని ఇప్పుడు తెలుసుకున్నట్టయితే సమయం యొక్క చక్రం, ఈ కాలచక్రం లోపల ప్రతి వస్తువు కూడా ఒక చక్రంలో జరుగుతూ ఉంది. ఒక విషయం, ప్రతి విషయం కూడా చక్రం ప్రకారం జరుగుతూ ఉంది. రాత్రింబవళ్లు కూడా ఒక చక్రం ప్రకారంగా, ఋతువుల యొక్క చక్రం కూడా నిత్యం జరుగుతూ ఉంది. మనుషుల యొక్క జన్మ పునర్జన్మ నిత్యము జరుగుతూ ఉంది ఈ చక్రంలో. ఇప్పుడు నీరు అనేది ఆవిరి అవుతుంది, అది మేఘాల రూపంలో తిరిగి వర్షం రూపంలో పడుతుంది, తిరిగి సముద్రంలో కలుస్తుంది, మళ్ళీ మేఘాలు అవుతుంది. ఇది కూడా ఈ విధంగా తిరుగుతూనే ఉంది. ఈ కాలచక్రానికి ఆది అంత్యమం అనేది లేదు. ఎప్పుడు ప్రారంభమైంది తెలియదు, ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా తెలియదు. రాత్రింబవళ్ళు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? రాత్రి 12 గంటలు అంటాం, ఎప్పుడు ప్రారంభమైంది తెలియదు. దీనికే చెప్తారు చక్రం. దీనికి బిగినింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు, దాన్నే చక్రము అంటారు. ఆది లేదు, అంతిమం లేదు. కాలచక్రానికి ప్రారంభము అంతిమం రెండు ఉండవు. చక్రమము, చక్రము అంటేనే నిత్యము తిరుగుతూ ఉండేది, జరుగుతూ ఉండేది. కానీ ప్రతి చక్రంలో 4 స్థితులు ఉంటాయి ఖచ్చితంగా. 4 స్థితుల ప్రకారంగా నడుస్తుంది. రాత్రింబవళ్ళు ఎట్లా చక్రం తిరుగుతూ ఉంది? రాత్రి పగలు, రాత్రి పగలు, పగలిపోతే రాత్రి, రాత్రి పోతే పగలు, ఈ విధంగా. ఋతువులు కూడా అదే విధంగా జరుగుతూ ఉంటాయి. 4 అవస్థలు, గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, హేమంత ఋతువు, ఈ విధంగా అవే మాటి మాటికి రిపీట్ అవుతూ ఉంటాయి. మనిషి జన్మ పునర్జన్మలో కూడా 4 దశలు ఉన్నాయి. బచపన్, యువ, చిన్న బాల్యము, యవ్వనము, వార్ధక్యము, ఈ విధంగా స్థితులు చెప్తారు. యుగాల్లో కూడా సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగం తర్వాత మళ్ళీ ఏమవుతుంది? తిరిగి సత్యుగం వస్తుంది. ఇది చక్రం. ఈ విధంగా రాత్రి తర్వాత శ్రేష్టమైన శుభమైనటువంటి ఉదయం వస్తుంది. ఎవరైనా యోచిస్తారనుకోండి, ఇప్పుడు కలియుగం అనేది ఘోర పాపాచార యుగము, మరి సత్యుగంలోకి ఎలా మారుతుంది పాపాత్మలతో కూడినటువంటి ప్రపంచం? కానీ మనుషుల పని కాదు అది. ఘోరమైనటువంటి చీకటి అమావాస్యం తర్వాత మారుతుంది, వెలుగు లేకొస్తుంది. రాత్రంతా కూర్చొని ఎలా వెళుతుంది చీకటి, ఎలా వెళ్ళిపోతుంది అమావాస్య, ఎలా వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోదు, ఉదయం అవుతున్నట్లే అమావాస్య వెళ్ళిపోతుంది. ఇది నియమంతో కూడినటువంటి రచన, మొత్తం క్రియేషన్ రచనే ఆ విధంగా ఉంది. దీంట్లో మార్పు అనేది సహజం. రాత్రి మారుతుంది, పగలు ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా ఈ కలియుగం ప్రపంచం కూడా మారి సత్యుగం రావడం మనుషుల పని కాదు అది. ఇది నియమంతో కూడినటువంటి రచన ఏ విధంగా ఉంది అంటే దానంతటదే మార్పు అవుతుంది. కలియుగం మెల్లమెల్లగా మారిపోయి సత్యుగం అవుతుంది. సత్యుగం అంటే కృతియుగం. ఇది మనుషుల యొక్క పని కాదు, మనం కోరుకోని కోరుకోకపోని మారుతూనే ఉంటది. ఇది కరెక్ట్, ఇది ఖచ్చితం. కానీ ఈ పరివర్తన కూడా ఒక అవధి ఉంది, ఒక నియమం ఉంది, ఒక నియమిత సమయం అనేది ఉంది. ఆ సమయంలో పరివర్తన అవుతుంది. రాత్రికి పగల కూడా వ్యవధి ఉంది, అవి 12 గంటలు పగలు, రాత్రి 12 గంటలు. అదేవిధంగా రోజంతా కలిపితే 24 గంటలు. ఈ సమయ చక్రం అనేది తర్వాత ఒకటి నుంచి మళ్ళీ ప్రారంభం అవుతుంది. అదేవిధంగా యుగాలు కూడా పరివర్తన అవుతూ వస్తున్నాయి. ఋతువుల చక్రం కూడా ఒక సంవత్సరానికి సంబంధించినటువంటిది. ఒక సంవత్సరం లోపల ఆ 12 ఋతువులు చక్రం కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా కాలచక్రానికి కూడా వ్యవధి ఉంది, 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాలు వింటూనే మనుషుల మనస్సులో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఈ 5000 సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్పారు, ఎక్కడ రాసి పెట్టారు, అనేక ప్రకారాలుగా ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉన్నాయి మనుషుల్లో. ఏమి నిదర్శనం ఇది, 5000 సంవత్సరాలని ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు వీరు? అదేవిధంగా నిదర్శనం అనేక విషయాలకు ఉండదు. శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఒక్కొక్క యుగం 1,00,000 సంవత్సరాలు అని. మరి 5000 సంవత్సరాలని ఎట్లా చెప్తారు అంటారు. మనం వాళ్లతో ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం, ఒక్కొక్క యుగానికి 1,00,000 సంవత్సరాలు ఉంది అనడానికి నిదర్శనం ఏమైనా ఉందా, ప్రూఫ్ ఉందా, ఎలా ఒప్పుకుంటూ ఉన్నారు 1,00,000 సంవత్సరాలు ఒక్కొక్క యుగానికి అని? ప్రూఫ్ లేదు కదా, దానికి కూడా ఆధారం లేదు కదా. 5000 సంవత్సరాలకు ప్రూఫ్ మా దగ్గర ఉంది. ఈ 5000 సంవత్సరాలకు సంబంధించినటువంటిదే కాలచక్రం. రాత్రింబవళ్ళ చక్రం ఎట్లా 24 గంటలు, దానికి ప్రూఫ్ ఉందా? మరి 24 గంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక 60 సెకండ్లు కలిస్తే ఒక నిమిషం, 60 నిమిషాలు కలిస్తే ఒక గంట. అదేవిధంగా రాత్రి పగలు అనే చక్రం 24 గంటలతో కూడినటువంటిది. మరి 100 సెకండ్లకు ఒక నిమిషం. ఈ విధంగా తయారైనట్టయితే గంటలు తగ్గుతాయి, మరి ఎలా ఉండాలి? 24తో డివైడ్ చేయండి, లేదా 25తో డివైడ్ చేయండి, ఫర్క్ తేడా ఉంటుంది కదా, ఉంటుందా? 100 నిమిషాలకు ఒక గంట, 100 సెకండ్లకు ఒక నిమిషం, ఇలా తయారు చేయండి, మరి అదే విధంగా కొనసాగుతుంది కదా. అది తక్కువ ఎక్కువ అయ్యే మాట ఉండదు. కానీ మనం ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాము, 24 గంటలు ఏ క్వాలిఫికేషన్ ఆధారంగా నిర్ణయించారు, ఏది బేసిక్, దీనికి ఆధారం ఏమిటి? అదేవిధంగా సంవత్సరం యొక్క చక్రం, 360 రోజులకు ఒక సంవత్సరము అని చెప్తారు. అది కాలచక్రం. ఎవరు చెప్పారు? మోడర్న్ సైన్స్ తెలిపించిందా? భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఎంత పడుతుంది? 360 రోజులు అని. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 360 రోజులు అని చెప్తారు. అది ప్రపంచమంతా ఒప్పుకుంటూ ఉంది. కానీ హిందూ క్యాలెండర్ కూడా సైన్స్ ఆధారంగానే నిర్మితమైంది. హిందూ క్యాలెండర్ ఆధారంగా కూడా సంవత్సరానికి ఎన్ని రోజులున్నాయి ఏం చెప్తారు? ఎన్ని రోజులున్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారంగా సంవత్సరానికి? 3 సంవత్సరాల తర్వాత అధిక మాసం వస్తుంది. అప్పుడు ఎన్ని రోజులు అవుతాయి? మనమంతా హిందువులు కదా, హిందూ క్యాలెండర్లో సంవత్సరానికి ఎన్ని రోజులు చూపించారు? 354 డేస్, 354 రోజులు చూపించారు హిందూ క్యాలెండర్లో సైన్స్ ఆధారంగా. ఆ కాలంలో సైన్స్ అనేది విశ్వమంతటా చూపించడానికి 0 డిగ్రీ చూపించారు. భారతం వాస్తవంగా 0 ఇవ్వదు. మోడర్న్ సైన్స్ ఎలా డెవలప్ అయింది? ఆ కాలంలో సైన్స్ అది కూడా కరెక్ట్ గా ఉంది. ఏది కరెక్టు? 340 360 ఏది కరెక్ట్? ప్రూఫ్ ఉందా? 2 క్యాలెండర్లు నడుస్తూ ఉన్నాయి. ప్రపంచం యొక్క పనులంతా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా, మరి పండుగలు పద్ధతులు హిందూ క్యాలెండర్ అనుసారంగా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా చెప్పరు మోడర్న్ సైన్స్ ఎందుకు ఆ క్యాలెండర్ ఇచ్చారు, ఈ క్యాలెండర్ ఎందుకు వీళ్ళు తయారు చేశారు. ఆ విధంగా పారవేయం మనం. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, హిందూ క్యాలెండర్ చెప్పింది, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగాను మనము పాటిస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు హిందూ క్యాలెండర్ ఆధారంగానే అమావాస్య పౌర్ణమి రోజులు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. సముద్రంలో వాటర్ కూడా హెచ్చు తక్కువలు కావడం జరుగుతూ ఉంటుంది అమావాస్య పౌర్ణమి అనుసారంగా. పూర్తి క్యాలెండర్ హిందూ క్యాలెండర్ నేచర్ కు అనుసారంగా, ప్రకృతి అనుసారంగా తయారు చేయబడింది. మరి ప్రపంచమంతా గౌరవం ఏమిటికి ఇస్తూ ఉంది ఇంగ్లీష్ క్యాలెండర్ కు? 24 గంటలకు ఏ ప్రశ్న రాదు, 360 340 రోజుల అనేది క్వశ్చన్ రావడం లేదు. కానీ 5000 సంవత్సరాలకు ఎందుకు ప్రశ్న వస్తూ ఉంది? దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు, అంగీకరించడం లేదు ఎందుకు? 5000 సంవత్సరాలకు నిదర్శనం ఉంది మన దగ్గర. హిందూ సంస్కృతి అనుసారంగా చూసినట్టయితే మహాభారత యుద్ధం జరిగి ఎన్ని సంవత్సరాలైంది మహాభారత యుద్ధం జరిగి? 5000 సంవత్సరాలు. మహాభారతం యొక్క లాస్ట్ చాప్టర్ లో రాయబడి ఉంది, ఎప్పుడైతే ఇంటి ఇంటిలో మహాభారతం అవుతుందో, అంటే గలాటాలు జరుగుతూ ఉంటాయో, అప్పుడు కొత్త ప్రారంభం అవుతుంది, భగవంతుడు ప్రవేశమవుతారు అని. ఇప్పుడు ఇంటింటిలో ఏం జరుగుతుంది? మహాభారత యుద్ధం జరుగుతుందా లేదా? మహాభారతంలో క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, శకుని పాత్ర ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. మీరు చూస్తూ ఉంటారు కదా, ఉన్నారు కదా, శకుని లాగా ఉండేటటువంటి వ్యక్తులు ఈ కాలంలో కూడా. అక్కడ మహాభారత కాలంలో ఒక శకుని చూపించారు, ఇక్కడ అనేక మంది ఇంటింటిలో అగ్ని వెలిగిస్తూ ఉండేటటువంటి శకునులు ఎంతమంది, దుర్యోధనుడు లాంటి క్యారెక్టర్ ఎంతమంది కనబడుతూ ఉన్నారు ఈ ప్రపంచంలో, ఉన్నారు కదా. దుర్యోధన్, ధనాన్ని దురుపయోగం చేసేవాళ్లే దుర్యోధనులు. ఈనాడు పిల్లలు ఎంతమంది సమాజంలో ఉన్నారు దురుపయోగం చేసేవాళ్లు ధనాన్ని. మరి దుశ్శాసన ఉన్నారు కదా ఈనాడు, మరి ధృతరాష్ట్రం లాంటి గుడ్డి వాళ్ళు కూడా ఉన్నారు కదా, పుత్రుల వ్యామోహంలో ఉండి మంచి చెడులను గ్రహించలేకుండా ఉండేవాళ్లు, అనుశాసనం లేకుండా గడిపేవాళ్లే దుశ్శాసన అంటే. ఇలాంటి వాళ్లు చాలా చోట్ల ఉన్నారు. ఇస్లాం ధర్మం ప్రకారం చూస్తే కూడా పవిత్ర ధర్మం యొక్క ఖురాన్ లో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏ ఖయామత్ సమయం అంటే వినాశన సమయము 5000 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనేది ఖురాన్ లో రాయబడి ఉంది. ఆ పవిత్ర ధర్మం, ఆ ధర్మం ప్రకారంగా పుస్తకం తయారు చేయబడి ఉంది ఖురాన్. దాని ప్రకారం 5000 సంవత్సరాల వినాశనానికి. మరి క్రిస్టియన్ ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే కూడా ఆ ధర్మ పుస్తకమైనటువంటి బైబుల్లో కూడా ఈ విధంగా ఉంది. క్రైస్తుకు పూర్వం 3000 సంవత్సరాలు అప్పుడు ఇక్కడ స్వర్గం ఉండేది, హెవెన్ ప్యారడైజ్ ఉండేది అంటారు. 3000 సంవత్సరాలు క్రైస్తుకు పూర్వము, ఇప్పుడు 2000 5000 సంవత్సరాలు. మాస్టర్ డామస్ చెప్పినటువంటి ప్రకారంగా కూడా ఇప్పుడు 5000 సంవత్సరాలకు వినాశనం అనేది ఉంది అని చెప్పారు. మయన్ క్యాలెండర్ అనేది టీవీలో కూడా చాలా ప్రచారం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు డేట్ కూడా తెలియజేశారు. ఇప్పుడు 2014 డిసెంబర్కి వినాశనం అవుతుంది అని మనమంతా విన్నాం. చాలా మంది గాబరా పడ్డారు. అప్పుడు మన దగ్గర కూడా వచ్చారు చాలా మంది అడగడానికి, నిజమా, మీరేమంటారు, మీరు ఒప్పుకుంటారా, నిజంగా జరుగుతుందా 21 డిసెంబర్ 2014 వినాశనం జరుగుతుందా అని. అయితే మనమేమి తెలియజేయలేదు. ఎందుకు తెలియజేయలేదు? మనుషులు చెప్పినట్లే అన్ని జరిగితే భగవంతుడికి విలువేమి? ఫస్ట్ అవుతుందా వినాశనం, రెండు అవుతుందా, తర్వాత అవుతుందా, ఇదంతా తెలియజేసే విషయాలు కాదు. నేను క్రిందటి సంవత్సరం మెక్సికోకు వెళ్ళాను. ఆ స్థానంలో కూడా మాయన్ ఖండర్ ఆ క్యాలెండర్ ప్రకారంగా కూడా నేను చూడ్డానికి వెళ్ళాను. మాయన్ ఖండ చూడ్డానికి అక్కడ నాకు గైడ్ అన్ని తెలియజేశారు. మాయన్ వంశానికి చెందినటువంటి ఒక గైడ్ అక్కడ, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు, వివరంగా అన్ని తెలియజేశారు. నేను ఆ సమయంలో ఆయన్ని ప్రశ్నించాను, మీరు డేట్ 21 2014 సమాప్తి అవుతుందని మీరు తెలియజేశారు కదా, మరి కాలేదే అన్నారు. మరి టీవీలో అన్ని చోట్ల తెలియజేశారు కదా, మరి నిజంగా జరుగుతుందా అని అడిగారు షబిన్. ఆయన చెప్పారు, మేం చెప్పలేదు, ఇది ఫిల్మ్ తయారు చేసేటటువంటి వాళ్ళు ప్రచారం చేశారు, మేం ఆ విధంగా డేట్ చెప్పలేదు అన్నారాయన. మైండ్ సంస్కృతి ఏం తెలియజేస్తుంది? మా క్యాలెండర్ కూడా 5000 సంవత్సరాలకు సంబంధించినటువంటిది. 2012 క్యాలెండర్ సమాప్తి అవుతుంది, తర్వాత మళ్ళీ కొత్తది ప్రారంభమవుతుంది, కొత్తది ఖచ్చితంగా ప్రారంభమవుతుందని తెలియజేశాం. కానీ ప్రపంచం వినాశనం అవుతుందని మేము తెలియజేయలేదు. ఫిల్మ్ తయారు చేసినటువంటి వాళ్ళు ఆ విధంగా తెలియజేశారు. కాబట్టి భావార్థం ఏమిటంటే 5000 సంవత్సరాలకు మాన్యత ప్రతి ఒక్క ధర్మం వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని మాట లేదు. ప్రతి ఒక్కరు 5000 సంవత్సరాలను అంగీకరిస్తూ ఉన్నారు అనే దానికి ఇప్పుడు తెలియజేశారు. ప్రతి ధర్మంలోనూ 5000 సంవత్సరాలకు ప్రూఫ్ ఉంది. కాబట్టి కాలచక్రము అనేది 5000 సంవత్సరాలకు సంబంధించినటువంటిది. ఆర్కలాజ్ వాళ్ళు కూడా తెలియజేస్తారు, ఈ రాయి అనేక సంవత్సరాలకు సంబంధించినటువంటిది, 1000 సంవత్సరాలకు సంబంధించినటువంటిది అంటారు. ఇప్పుడు రాత్రి పగల యొక్క చక్రం ఎట్లా 24 గంటలకు సంబంధించినటువంటిదో, అలాగే ఈ కాలచక్రం కూడా ఎన్నిసార్లు తిరుగుతూ వచ్చింది మనం లెక్క పెట్టుకుంటూ వచ్చినట్లయితే, దానికంటే ముందు కూడా రాత్రింబవళ చక్రం తిరుగుతూనే ఉంది. ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంది. ఇది లెక్క పెట్టడానికి వీలే కాదు. మరి జరుగుతూనే ఉంది, తిరుగుతూనే ఉంది కాలచక్రం అనేది. ఈ విధంగా ఒక కాలచక్రం 5000 సంవత్సరాలకు చెందినది అంటే, మరి ఎన్నిసార్లు 5000 సంవత్సరాలు, 4 యుగాలు, లెక్కలేనన్నిసార్లు తిరుగుతూనే 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 ఉంది. కాబట్టి పృథ్వీ అనేది, భూమి అనేది 1000000 సంవత్సరాలకు చెందినటువంటిదే. కానీ ఒక కాలచక్రం మటుకు 5000 సంవత్సరాలకు సంబంధించినటువంటిదిగా చెప్పబడుతుంది. 5000 సంవత్సరాలకు చెందినటువంటి కాలచక్రము ఎన్నిసార్లు ఇక్కడ తిరుగుతూ ఉంది? ఇప్పుడు వారం ఎన్నిసార్లు వస్తుంది? నెల ఎన్నిసార్లు వస్తుంది? సంవత్సరాలు ఎలా తిరుగుతూ ఉన్నాయి? అలాగే 5000 సంవత్సరాలకు ఒకసారి సృష్టి అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ కాలచక్రం ఎలా తిరుగుతూ ఉంది? దానికి చూపించారు స్వస్తిక్ రూపంలో. స్వస్తిక్ శుభకార్యానికి సంబంధించినటువంటిది మన వాకిళ్ల పైన దేవాలయాల్లో కూడా చూస్తాము. ఎవరినైనా అడిగినట్లయితే స్వస్తిక్ యొక్క అర్థం ఏమిటంటే ఏం చెప్తారు? ఒక శుభానికి గుర్తు అని చెప్తారు, శుభ సూచకము అని చెప్తారు. మన పూర్వజులు చేశారు, మనము చేస్తూ ఉన్నాము అని చెప్తారు. కాబట్టి ఇంకా వేరేది ఏమి తెలియజేయలేరు. కానీ స్వస్తిక్ అనేది ఎందుకు ప్రతి ధర్మంలోనూ మాన్యత ఉంది స్వస్తిక కంటే? హిందూ ధర్మంలోనూ స్వస్తిక్ రూపంలో అంగీకరిస్తారు శుభానికి గుర్తుగా. స్వస్తిక్ అనే శబ్దం, స్వస్తిక్ అనే శబ్దం ఏమిటంటే సంస్కృతం సు అస్తి అస్తి అనే శబ్దం నుంచి వెళ్ళి సు అంటే శుభము, అస్తి అంటే ఏదైతే సదా శుభంగా ఉంటుందో దాన్నే స్వస్తిక్ అని చెప్తారు. ఈ కాలచక్రం యొక్క ప్రతి గడియ కూడా సదా శుభాన్నే తెలియజేస్తూ ఉంది. అందుకే గీతా సారంలో కూడా తెలియజేయబడింది, హే అర్జున్, ఏది జరిగిందో అది మంచిది, ఏది జరుగుతూ ఉందో అది చాలా మంచిది, ఏది జరగబోతుందో అది చాలా చాలా మంచిది అని. దీంట్లో చెడు అనే మాట లేదు, అంతా శుభమే. ఏది జరిగిపోయిందో అది మంచిదే, ఏది నడుస్తూ ఉందో అది మంచిదే, రాబోయే రోజులు కూడా చాలా మంచివి. కాబట్టి మూడు గడియలు మంచివే, మూడు కాలాలు మంచివే, సదా శుభమే అని అర్జునుడికి తెలియజేసినట్టు చూపిస్తారు. భారతంలో హిందూ ధర్మంలో స్వస్తిక్ రూపంలో తెలియజేయబడింది కాలచక్రం గురించి, ప్రతి గడియను గురించి. కాబట్టి ప్రతి శుభకార్యము ఆరంభం చేసేక ముందర స్వస్తిక్ అనేది మనము చిత్రం వేస్తాం. ప్రతి గడియ శుభమే, దీంట్లో అనుమానమే అవసరం లేదు, సంశయమే రాకూడదు. ఎందుకంటే ఇది శుభమా అశుభమా, ఇది మంచిదా చెడు అనేది అనుమానమే అవసరం లేదు. అందుకే స్వస్తిక్ వేసి మనము పనులు ప్రారంభిస్తాం. కాబట్టి ఇంకా శుభకార్యం చేయండి, స్వస్తిక్ వేసిన తర్వాత ఇంకా ప్రారంభించండి అంటారు. గణేష్ కూడా చెప్తారు, గణేష్ ముందు కూడా చూపిస్తారు, గణేష్ చేతిలో కూడా చూపిస్తారు. ఇంకా ఆయన దృష్టి పడింది, ఇక శుభకార్యం ప్రారంభం చేయండి, విఘ్నాలు తొలగిస్తారు అని. అందుకే శ్రీ గణేష్ అని చెప్తూ ఉంటారు. ఇస్లాం ధర్మంలో కూడా స్వస్తిక్ గుర్తుగా చూపిస్తారు. క్రిస్టియన్ ధర్మంలోకి వెళ్తే దాంట్లో కూడా క్రాస్ చూపిస్తారు. క్రాస్ నాలుగు భాగాలుగా ఉంటది, స్వస్తిక్ కూడా నాలుగు భాగాలు. కాబట్టి ప్రతి ధర్మంలో కూడా ఏదో ఒక రూపంలో స్వస్తిక్ కూడా నిదర్శనం చూపిస్తారు. జైన ధర్మంలో కూడా స్వస్తిక్ నిశాని గుర్తులు చూపిస్తారు, ప్రతి గడియ శుభమనే దానికి. ప్రతి ధర్మంలో ఖచ్చితంగా స్వస్తిక గుర్తుగా, కాలచక్రానికి గుర్తుగా, శుభానికి గుర్తుగా చూపించడం జరుగుతూ ఉంది. కానీ అర్థం తెలియదు వారికి. కొద్దిమంది చెప్తారు ఎలాంటి ఎలాంటి ఘటనలో జరుగుతూ ఉంటాయి, దాన్ని మంచి అని ఎలా అంటాం చెడు సంఘటనలంతా. ఒకసారి ఒక బాయి అడిగారు, ఒకసారి ఒకరి కారు యాక్సిడెంట్ అయింది, రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి, హాస్పిటల్కు వెళ్లారు. నేను ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు సానుభూతి మాటలు చెప్పాలి కదా, భగవంతుణ్ణి గుర్తు చేసుకోండి అంతటి కరెక్ట్ అవుతుంది అని తెలియజేశాను. ఆయన కోపం వచ్చింది, నాతో అడిగారు భగవంతుడి పేరు నా యొక్క దగ్గర ఎత్తొద్దు, ఏంది భగవంతుడు చేసేదంతా తప్పే చేస్తారు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆయన నాస్తిక్ కాదు, ఆస్తిక్, భగవంతుడి పైన ఇష్టం ఉండే వ్యక్తినే. కానీ ఆయన నోట్లో నుంచి అలాంటి మాటలు వెలువడ్డాయి. లాస్ట్కి నేను అనుభవం చేశానేమంటే, ఎంత ఎక్కువ నిలబడితే అంత ఎక్కువ కోపం అనేది ఎక్కువ అవుతుంది, భగవంతుని నింద చేసేది ఎక్కువ అవుతుంది. నేనేం చేశాను, నేను మంచి చేశాను, నాకెందుకు కార్ యాక్సిడెంట్ అయింది, భగవంతుడు నాకు మంచి ఏం చేశారు, రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. కానీ ఆయన జీర్ణించుకోలేకపోతూ ఉన్నాడు. నేను బయటకు వెళ్ళాను. ఆయన పత్ని చూసి నా దగ్గరకు వచ్చి ఆయన ఉల్టాగా మాట్లాడుతూ ఉన్నారు, మీరు క్షమించండి అని ఆయన పత్ని క్షమించమని కోరుకున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. భగవంతుడి పేరుతో ఇన్ని తిట్లు తిడుతూ ఉన్నారు. అది అయింది కార్ యాక్సిడెంట్, అది కరెక్ట్ అయిపోతుంది, బాగా అవుతుంది, కానీ ఇంతగా మనస్సును అప్సెట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి? మరి అలాంటి విషయం కాదు. ఆయన రోటరీ లైన్స్ యొక్క క్లబ్ యొక్క గవర్నర్, ఆయన సమాజానికి చాలా మంచి పనులు చేసే ఆయన. ఎప్పుడు మనం ఎవరు మనమే మనం కాదు ఎవరు వెళ్ళినా కానీ సహాయం చేసేవాళ్ళు, దాంట్లో సహాయం చేసే దాంట్లో ముందుండేవాడు. అంతమందికి సహాయం చేసేటటువంటి నేను, నాకు ఇలా ఎందుకు జరిగింది అనేది ఆయన బాధ. కానీ ఆయన ఇంటర్నేషనల్ గ్యాదరింగ్ లో వెళ్లాల్సి పడుతుంది ఉన్నింది, ఆయనకు అవార్డు దొరకాల్సి ఉంది. అక్కడ అవార్డు దొరికేక ముందు 10 రోజుల ముందు ఈయనకి యాక్సిడెంట్ జరిగింది. 10 రోజుల తర్వాత జరిగినా సరే మాటి మాటి గుర్తొస్తూ ఉంది, నేను ఇంత పెద్ద అవార్డు తీసుకోవాలి, ఎంతో మంది వస్తూ ఉంటారు ఇక్కడికి ప్రపంచ నలుమూలల నుంచి, నాకు గౌరవం దొరికేది, నాకు అవార్డు దొరికేది, నా ఫోటో పేపర్ల నుంచి టీవీల నుంచి వచ్చేది, నేను భారతంలో నాకెంత సన్మానం జరిగేది. ఈ విధంగా యోచనలో ఉండి ఆయన బాధ, ఆ బాధనంతా దేవుడి పైన చూపించారు. అందుకే జీర్ణించుకోలేకపోయారు. నాకు తెలియదు అదంతా, ఆమె తెలిపించారు. భగవంతుడికి ఎందుకు ఇలా తిడుతూ ఉన్నారు అనుకున్నాను. కర్మ యొక్క లెక్కాచారం ఉంటుంది, దాని ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనుభవించాల్సే ఉంటుంది. కర్మ యొక్క లెక్కాచారాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అంటే భగవంతుడు కర్మ లెక్కాచారం మొదటనే తీసుకోవాలా, తీర్చుకోవాలా నా ద్వారా, తర్వాత నాకు కర్మ లెక్కాచారం ప్రకారం శిక్ష పడితే బాగుండు అనుకున్నారు. తర్వాత గురువారం వచ్చినప్పుడు భోగ్ తీసుకొని ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుంది అని ప్రసాదం తీసుకుని వెళ్ళాము అక్కడికి, ఆయన దగ్గరికి. అక్కడ ఎవరూ లేరు హాస్పిటల్లో, ఆయన భార్య ఇద్దరు ఆ రూమ్లో ఉన్నారు. వాళ్ళు పిలిచారు, రండి సిస్టర్ రండి, భగవంతుడు ఏది చేసినా మంచే చేశారు, ఆ తిట్టిన ఆయనే చెప్పారు. నేను పేపర్ తీసి న్యూస్ పేపర్ నాకు చూపించారు, నేను వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, అందరూ చనిపోయారు. ఎంత మంచి మంచి మాటలు చెప్తూ ఉన్నాడంటే, ఇప్పుడు భగవంతుని తిట్టిన నోటితోనే పొగడం ప్రారంభించాడు. ఎంత మంచి చేస్తాడు భగవంతుడు, ఎంత మంచి చేస్తాడు భగవంతుడు, ఏది చేసినా మంచే జరుగుతుంది అని. నా చేతిలో ఎందుకు ఇలా చేస్తారని 10 రోజుల క్రిందటి అన్నాడు, 10 రోజుల తర్వాత చెప్పాడు నేను మంచి చేశాను, ఎప్పుడో ఏ జన్మలోను నాకు మంచి జరిగింది, భగవంతుడు మంచి చేశాడు. చిన్న గాయానికి అంత నిందలు చేసినటువంటి వ్యక్తి, అవార్డు దొరకకపోయినా పర్వాలేదు నాకు, నా జీవితం రక్షింపబడింది, నేను బ్రతికాను, ఇది చాలు, భగవంతుడి కృతజ్ఞతలు తెలిపిస్తూ ఉన్నానన్నారు. నాకు పెద్ద అవార్డు భగవంతుడు ఇచ్చారు. ఏం అవార్డు ఇచ్చారు? నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఇంతకంటే పెద్దది గొప్పది అవార్డు ఇంకేముంటుంది అన్నారు. ఇలా మంచి మంచి మాటలంతా మాట్లాడాడు. ఆయన పత్ని తెలిపించారు, ఇదే జ్ఞానం 10 రోజుల క్రిందట వచ్చి ఉంటే ఎంత బాగుండేది, నాకెంత టెన్షన్ అనుభవం అయింది 10 రోజులు, భగవంతునికి ఇంత నిందలు చేశారు ఆయన. ఎవరు వస్తే కూడా వాళ్ళందరితో కూడా భగవంతుడి పేరు చెప్పి తిట్టడం మొదలు పెట్టాడు. అంతమంది ఎదురుగా సంబంధాలు కూడా ఖరాబ్ అయ్యే స్థితి ఇది. నేను బయటికి తీసుకుని వెళ్లి అందరినీ చేతులు జోడించి మాఫీ క్షమించమని అడిగే పరిస్థితులు కూడా వచ్చాయి. నా కర్మ ప్రకారం కాదు అడిగింది, ఈయన కర్మ లేఖాచారం ప్రకారం నేను క్షమించమని అందరిని అడగాల్సి పడింది. ఇవి చాలా చెడ్డ రోజులు 10 రోజులు అన్నది ఆమె. సమయం పైన భరోసా పెట్టండి, ఎందుకంటే 10 రోజుల లోపల సమయం అనే పరదా తెరుచుకుంది. ఒక సంవత్సరం తర్వాత కళ్ళు తెరుచుకున్నాయి, పరదా తెరవబడింది అంటే ఒక సంవత్సరం ఎన్ని పరిస్థితులు అనుభవించాలి? 10 రోజులకు అంత బాధ ఉంది అక్కడ అంటే, మనం సంవత్సరమైనా మనం మంచిని గ్రహించలేకపోయాము అంటే ఎంత అనుభవించాల్సి పడుతుంది? ఆధ్యాత్మికత దాని యొక్క అర్థం ఏమిటంటే ప్రతి విషయానికి సమయాన్ని అప్లై చేయడం. ప్రతి ఒక్క విషయము ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉంది, దాని ప్రాక్టికల్ నిదర్శనం మనం అందరూ చూస్తూ ఉన్నాం. జీవితంలో ఎంత ప్రయోగం చేస్తూ ఉన్నారు ఆధ్యాత్మికతను? వాస్తవంగా ఆధ్యాత్మికత అనే దాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి సెకండు ప్రతి ఇంట్లో కూడా పాటించాల్సినటువంటి విషయం ఇది. ఏది జరిగిందో, ఏది జరుగుతుందో, ఏది జరగబోతుందో మంచిది అనుకు తెలుసుకొని నిశ్చింతగా ఉండాలి. ఈ విషయం భగవద్గీతలో తెలిపించబడింది. అది ప్రతి ఇంట్లో కూడా క్యాలెండర్ రూపంలో వేలాడుతూ ఉంటుంది. కానీ దాన్ని ఎంతవరకు మనం అప్లై చేస్తూ ఉన్నాం జీవితంలో? 5000 సంవత్సరాల చక్రం, దాంట్లో 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 యుగాలు, 4 భాగాలు. ఒక్కొక్క యుగం వచ్చి 1250 సంవత్సరాలు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అనేది లేదు. రాత్రి పగలు ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, ఎప్పుడు ఆది సోమ మంగళ ప్రారంభమైందో తెలియదు. అదేవిధంగా మనము ఉదయం అంటాం, సాయంకాలం అంటూ ఉన్నాం. అదేవిధంగా సత్యయుగం, త్రేత, ద్వాపర, కలియుగం అంటూ ఉన్నాం. మొదటిది సత్యయుగము అంటారు, సత్యమైనటువంటి యుగం. స్వస్తిక్ యొక్క నిశాని, శుభానికి గుర్తు, దీనికి ఆశీర్వాదం అని కూడా అంటారు. ప్రతి ఆత్మ ఈశ్వరుడి నుంచి ఆశీర్వాదం పొందినందుకు చిహ్నంగా గుర్తుగా సత్యయుగము అనబడుతుంది. ఇంకొక శబ్దంతో చెప్పాలి అంటే సూర్యవంశము అనబడుతుంది. సూర్యుని యొక్క కళలు ఎప్పుడూ తగ్గేది లేదు. అదేవిధంగా ఆత్మ కళలు కూడా సత్యయుగంలో తగ్గేది లేదు. కాబట్టి పర్ఫెక్ట్ స్వరూపంలో మనం అక్కడ ఉండేకవుతుంది. దానికే సూర్యవంశము అని చెప్తాం. ఆ యుగం గుర్తుగా బైబిల్లో కూడా రాయబడి ఉంది. పరమాత్ముడు ఎప్పుడైతే మొదటి రచన రచించారో అప్పుడు ఎలా ఉండేది అని, గాడ్ మేడ్ మ్యాన్ అంటే పరమాత్ముడు మనుషులను తన కృతి, తన స్వరూపంతో తయారు చేశారు అనేది బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది. తన స్వరూపంతో తయారు చేయబడినటువంటి అంటే పరమాత్ముడు సర్వగుణాల సంపన్నుడు అంటే ఆ సంపన్నతతోనే మనుషులను తయారు చేయడం జరిగింది. తన స్వరూపము అంటే తన గుణాలంతా మనుషుల్లో నింపడం జరిగింది. దానికి హిందూ ధర్మం ప్రకారంగా తెలియజేయబడింది, నరుల నుంచి నారాయణులను, నారీల నుంచి మహాలక్ష్మి అని. సిక్కు ధర్మంలో కూడా మనుషుల నుంచి దేవతలుగా తయారు చేశారు అని భగవంతుని గురించి వ్రాయడం జరిగింది సిక్కు ధర్మంలో. పరమాత్ముడు మనుషులను తనలాగా తయారు చేశారు. ఏ యుగంలో? సత్యయుగంలో. ఆ విధంగా ఉండేటటువంటి వాళ్ళు సంపూర్ణ సమయం యొక్క సత్వ ప్రధాన సమయము అని ప్రపంచంలో వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఆవు, పులి కూడా ఒకే చోట్లో నీళ్లు తాగుతూ ఉండేది. అక్కడంత అహింస, పవిత్రత ఉండేది ఆ యుగంలో. మనుషులు ఎంత శ్రేష్ట స్వరూపంగా ఉండేవాళ్ళు, సుఖము, శాంతి, సమృద్ధిగా ఉండేది ప్రతి రూపంలో. పవిత్ర ఆత్మలు పైనుంచి క్రిందకొచ్చి దేవీ దేవతల రూపాలను తీసుకొని జీవితాన్ని కొనసాగిస్తారు. ఆ విధంగా దైవీ ప్రపంచం ఉండేది. ఆ రాజ్యంలో రాజ్యం చేసేవారెవరు? శ్రీ లక్ష్మి, శ్రీనారాయణులు. ఏ విధంగా తెలుస్తుంది లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది అని? సూర్యనారాయణ, సత్యనారాయణ అని నారాయణుడికి తెలియజేయబడుతుంది. ఎందుకంటున్నారు సత్యనారాయణ, సూర్యనారాయణ అని? సత్యయుగంలో రాజ్యం చేసేటటువంటి వారు, సూర్యవంశంలో జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి సూర్యనారాయణ అని చెప్పబడుతుంది. ఈ విధంగా పూర్తి ప్రపంచమంతా సత్యయుగం ఉండేది. ఈనాడు కూడా మంచివాళ్లు చెడ్డవాళ్లు రెండు రకాలుగా ఉన్నారు. వాళ్ళనే దేవతలు అసురులు అంటూ ఉంటారు. అక్కడ సాత్వికత పశుపక్షాదుల్లో కూడా ఉండేది, మనుషుల్లోనూ పశుపక్షుల్లో కూడా. మరి అసురులు ఎలా ఆవుతారు అక్కడ? ఆ యుగం యొక్క పేరే సత్యయుగము, సత్యత అనే పేరుతో తయారు చేయబడినటువంటి పేరు అది. అసురుల యొక్క చిహ్నాలే లేవు అక్కడ, అసురి గుణాలనేదే లేదు. ఏ విధంగా సమయం అనేది జరుగుతూ వస్తుందో, రెండవ భాగం వస్తుందో స్వస్తిక్లో, దానికే త్రేతాయుగము అంటారు. స్వస్తిక్ ఇంక క్రిందకు వచ్చినట్లయితే అంటే త్రేతాయుగం, త్రేతాయుగంలో చంద్రవంశము అని చెప్పబడుతుంది. అక్కడ రెండు కళలు తక్కువ అవుతాయి. పవిత్రత సుఖశాంతి సమృద్ధి ఇక్కడ కూడా ఉన్నాయి, త్రేతాయుగంలో కూడా ఉన్నాయి, కానీ సత్యుగం లాగా పర్ఫెక్షన్ గా లేదు. రెండు కళలు తగ్గుతాయి. ఈ ప్రపంచంలో రాజ్యం చేసేటటువంటి వాళ్ళెవరు? త్రేతాయుగంలో శ్రీ సీతారాములు. ఎలా తెలుస్తుంది సీతారాముల రాజ్యం ఉండేది అని? రాముడి జతలో శ్రీరామచంద్ర అంటారు. శ్రీరాముడు శ్రీ శ్రేష్టమైన నారాయణ చంద్ర అన్నారు, సూర్య నారాయణ అంటారు, సూర్యవంశానికి గుర్తుగా చంద్రవంశానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి రామచంద్రుడు అంటారు. ఎప్పుడైతే రాముడు వచ్చారో అప్పటి నుంచి రెండవ యుగం ప్రారంభమైంది, త్రేతాయుగం. దానికే చూపిస్తారు శ్రీరాముని యొక్క పూర్వజులు సూర్యవంశం వాళ్ళు, అందుకే సూర్యవంశ తిలకం కూడా దిద్దుతారు. అప్పటి నుంచి రెండవ యుగం ప్రారంభమైంది. ఈ రోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు రామరాజ్యం రూపంలో చాలా సుఖంగా ఉండేవాళ్లు అని. రాజు ఎక్కడ సుఖంగా ఉంటారో ప్రజలు కూడా సుఖంగా ఉండేవాళ్లు, ప్రపంచమే సుఖంగా ఉండేది. అది గాంధీ మహాత్ముడు కూడా రామరాజ్యం తీసుకురావాలి, రామరాజ్యం తీసుకురావాలని కలలు కన్నాడు. అక్కడ నిజంగా రావణాసురుడు ఉన్నట్టయితే రామరాజ్యము అని చెప్పరు? ఎందుకంటారు రామరాజ్యం కావాలని అక్కడ నరకంగా ఉంటే? కాబట్టి చాలాసార్లు ప్రశ్నలు ఉద్భవిస్తాయి, దేవతలు ఎలాంటి కర్మలు చేశారు మరి రెండు కళలు తగ్గాయి? అక్కడ కర్మ చేసి తగ్గిన మాట కాదు, సృష్టిలో నియమం అది, పద్ధతి. ప్రతి నియమం ప్రకారంగా కూడా ఏమిటంటే ప్రతి ఒక్కటి కూడా తగ్గుతూ వస్తాయి, ఏది ఒకే విధంగా ఉండదు. ప్రతి ఒక్కటి అంటే వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ప్రతిదీ ఫస్ట్ ఉన్నట్లు ఉండదు. రాన్ 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 తగ్గుతూ 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 ఒకసారికి పనికి రాకుండా పోతుంది. కొత్తగా అవుతుంది ఫస్ట్ ఇల్లు, తర్వాత పాతగా అవుతుంది, మధ్య రకంగా అయిన తర్వాత పాతది కావాలి, మళ్ళీ పడిపోవాలి, తర్వాత కొత్తది కట్టాలి. చిన్న పిల్లల్లాగా ఉండం, వృద్ధాప్యం వరకు చేరుకుంటాం. కాబట్టి ప్రతి వస్తువు మార్పు వచ్చినట్లే యుగాల్లో వ్యక్తుల్లో కూడా మార్పులు ప్రారంభమయ్యాయి. మరి ఇప్పుడు ఇది న్యాచురల్ ప్రక్రియ, ఈ విధంగా ఒకే విధంగా స్థిరమైనటువంటి స్థితిలో ఏది వస్తువు ఉండదు. చంద్రుడు కూడా పౌర్ణమి రోజు ఉన్నట్టు ఉండరు, రోజు రోజుకు తగ్గుతూ 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 అమావాస్య వైపు పయనిస్తాడు. తర్వాత అమావాస్యమైన తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా వెలుగొస్తూ పౌర్ణమి అవుతుంది. ఈ విధంగా చేంజ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది, పరివర్తన అనేది. కాబట్టి రెండు గడియలు ఒకటిగా ఉండవు, ఏ రెండు గడియలు కూడా ఒకటిగా ఉండరు. కాబట్టి ప్రతి గడియ పరివర్తనశీలినే. ఈ విధంగా ఈ ప్రపంచం అనేది పరివర్తన అవుతూ ఉంది. ఇంకా సృష్టి నాటకం యొక్క మూడవ భాగం వచ్చింది, దానినే ద్వాపరయుగము అంటారు. ఎందుకంటే స్వస్తిక్ రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ లేకొచ్చింది. సత్యుగంలో ఎంత పొజిషన్ లో ఉండేవాళ్ళం, మరి ఏ పొజిషన్ లేకొచ్చాం ద్వాపరయుగంలో? సత్యత ఏకత సమాప్తి అయింది, ద్వాపర రెండుగా విడిపోయింది. ద్వాపర అంటే రెండుగా విడిపోవడం, రెండు పురి. సత్యంతో పాటు అసత్యము మిక్స్ అయింది ద్వాపరయుగంలో. ఎప్పుడైతే అసత్యత మిక్స్ అవుతుందో అక్కడ అభిప్రాయ భేదాలు ప్రారంభమవుతాయి. మతభేదాల కారణంగా కొట్లాట్లు, దుఃఖము, అశాంతి, బాధలు. అప్పుడే చెప్తారు, దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు భగవంతుణ్ణి, సుఖంలో స్మరణ చెయ్యరు భగవంతుణ్ణి అని. కాబట్టి భగవంతుణ్ణి స్మరణ చేసేది ఎప్పుడు ప్రారంభమైంది, మనకెప్పుడైతే దుఃఖం ప్రారంభమైందో ద్వాపర యుగంలో, అప్పటి నుంచి భగవంతుడు గుర్తుకొచ్చారు. సుఖం సమాప్తి అయింది, దుఃఖం ప్రారంభమైంది, ఆ రెండు యుగాల్లో భగవంతుణ్ణి మనము స్మృతి చేయలేదు. సత్యుగం, త్రేతాయుగం ఈ రెండు పీరియడ్ దుఃఖం రాదు. ఎందుకు రాలేదు? మనం చాలా శ్రేష్టంగా ఉండేవాళ్ళు, సత్యంగా ఉండేవాళ్ళు, అందుకే అక్కడ సుఖము ఉండేది, భగవంతుడి పరిచయము లేదు. కానీ ఎప్పుడైతే పరమాత్ముణ్ణి ప్రారంభం చేశామో తలంపు చేసేకి, హే భగవంతుడా ఎక్కడున్నారు రండి అని పిలవడం కూడా ప్రారంభించాం ద్వాపర యుగం నుంచి. మొదట్లో మనం దేవీ దేవతలుగా ఉండేటటువంటి వాళ్లమే ద్వాపర యుగంలో వామ మార్గంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిమలు పెట్టి పూజ చేయడం ప్రారంభించాం. ఈనాడు కూడా ప్రపంచంలో ఎంతో మందికి మందిరాలు తయారు చేశారు. ఈ సన్యాసులు, మనలాంటి మనుషులు వాళ్ల కోసం ఎందుకు మందిరాలు తయారు చేశారు అంటే ఏమంటారు, మనకంటే శ్రేష్టమైన, మాకంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళు కాబట్టి సన్యాసులకు కూడా మేము మందిరాలు కట్టాము అంటారు. అంటే ద్వాపరయుగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు దేవీ దేవతలే ద్వాపర యుగం నుంచి మందిరాలను తయారు చేసి పూజ చేయడం ప్రారంభించారు. హే ప్రభు పరమాత్మ అనుకుంటూ వరదానాలు అడగడం, సుఖశాంతి కోరుకుంటూ వస్తూ ఉన్నారు. పూజ స్వరూపంలో ఉండే దేవీ దేవతలైన మనమే పూజారి స్వరూపంలోకి వచ్చి తన ఫోటోలు పెట్టుకుని పూజలు చేయడం ప్రారంభించారు, మందిరాలను తయారు చేశారు. మనుషులు తన కర్మేంద్రియాలకు గులామయ్యారు. శ్రేష్ట స్థితి నుంచి దేహాభిమానంలోకి వచ్చేశారు. శాస్త్రాలు కూడా ఇప్పుడే తయారయ్యాయి ద్వాపర యుగం నుంచి. పూజలు, పూజాపాట్ మొదలైనటువంటి పద్ధతులనంతా అవలంబించేది ద్వాపర యుగం నుంచి ప్రారంభమైంది. భక్తి మార్గం ఎప్పటి నుంచి అంటే ద్వాపర యుగం నుండినే. దేవీ దేవతలుగా ఉండి కూడా మన స్థితి అనేది ఎప్పుడైతే తగ్గుతూ వచ్చిందో ద్వాపర యుగంలో, అప్పటి నుంచి భక్తి ప్రారంభమైంది. ఇది భారతం విషయం. భారతం బయట మూడు మహాన్ ధర్మపితలు వచ్చారు. ధర్మపితలు వచ్చి వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు స్థాపన చేశారు. క్రైస్ట్, తర్వాత బుద్ధుడు, ఇబ్రహీం. మొట్టమొదట ద్వాపర యుగంలో ఇబ్రహీం వచ్చి ఇస్లాం ధర్మం స్థాపన చేశారు. తర్వాత బుద్ధుడు వచ్చారు, బౌద్ధ ధర్మాన్ని స్థాపన చేశారు. తర్వాత క్రైస్ట్ వచ్చారు, క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేశారు. భారతం బయట ఈ మూడు మహాన్ ధర్మపితలు తమ తమ ధర్మాలను స్థాపన చేశారు. భారతంలో ప్రతి స్టేట్ లో కూడా ధర్మపితలు అంటే మహానాత్మలు జన్మలు తీసుకున్నారు. ఇక్కడ భారతంలో మహానాత్మలు చాలా మంది జన్మలు తీసుకున్నారు. వీళ్ళని సందేశకులు అంటారు. ఒరిజినల్ సందేశం అనేది ధర్మపితలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎవరు ఏ ధర్మం వాళ్ళు కూడా చెడు అనేది చెప్పడం, పాపం చేయడం నేర్పించలేదు, కొట్లాడడం నేర్పించదు ఏ ధర్మం కూడా. ఈ సమాజంలో ఈ వ్యక్తుల ద్వారా మంచి అనేది అంటే చెడు నుంచి కొద్దిగా రక్షించడానికి వాళ్ళు అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. ఆ మతాలను కూడా ప్రచారం చేయడానికి పూనుకున్నారు. ఆ విధంగా ధర్మాలు నెలకొన్నాయి. ఇబ్రహీం వెళ్ళిపోయారు. మరి సమాజం యొక్క వ్యవస్థ, ఆ సమాజం వ్యవస్థ ఎలా ఉంది? ఆ సమాజంలో మనుషుల జీవితానికి సిద్ధాంతం లేదు. ఏదైతే సిద్ధాంతాలు ఇచ్చారో మొదట, ఆ సిద్ధాంతాలను కాలక్రమేణా అతిక్రమిస్తూ వచ్చారు. ఆ సమాజంలో రెండు విషయాలు చూశాము. ఒకటి, ప్రచారాన్ని ప్రారంభించారు. మనుషుల జీవితంలో దయ అనేది లేకుండా పోయింది. కర్మ భ్రష్టమయ్యేది మొదలైంది. అప్పుడే ప్రచారం ప్రారంభించారు దయనే ధర్మము అని. దయనే ధర్మానికి మూలం. ప్రాణులలో దయాభావం ఉండాలి, కర్మయే ధర్మము అని. బాధలు ఇబ్బందులు వీటి నుంచి దూరం కావాలి అంటే దయ ఉండాలి. ఈ విధంగా ఈనాడు ఫారెస్ట్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళేమంటారు, చైనీస్ రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళు ఏం తింటున్నారో మనకు తెలుసు, ఏమేం తింటారు. ప్రపంచంలో తిన్నటువంటి జంతువులంతా అక్కడ తింటారు చైనాలో. నేను హాంకాంగ్ చైనాకి వెళ్ళాను. బొంబాయి చౌపాటి చాలా ప్రసిద్ధి అయినటువంటిది, అక్కడ చూశాను. బొంబాయి చౌపాటి లాగా ప్రతి స్థానంలో కూడా బేల్పూరి పానీపూరి ఇవంతా జింక్ ఫుడ్ అన్ని చోట్ల లభిస్తూ ఉన్నాయి. హాంకాంగ్ చౌపాటిలో అది కూడా ప్రసిద్ధి అయినటువంటిది. అక్కడ కూడా అలగ్ వేరు వేరు స్టాల్స్ అంతా ఉన్నాయి. మన కార్యక్రమం ఒకటి ప్రారంభించాం, అక్కడ మనం బోట్లో వెళ్ళాలి. ఎక్కడ గాడి పార్క్ చేశామో అక్కడి నుంచి 10 నిమిషాలు సముద్రంలో వెళ్ళాలి. ఆ సమయంలో నేను ఆ దృశ్యాలు చూశాను. రంగురంగుల పాములు వ్రేలాడుతూ ఉన్నాయి, అక్కడ తింటూ ఉన్నారు. ఆ పాములంతా నిల్చుకొని బజార్లో తేళ్లు మండ్రిగబ్బ లేక ఫ్రై చేస్తూ ఉన్నారు, కాక్రోచ్ లేక చట్నీలు తయారు చేస్తూ ఉన్నారు, కుక్క యొక్క ఫ్రై చేస్తూ ఉన్నారు కుక్కతో. ఈ విధంగా అనేక ప్రకారాలుగా ఈ గంధ గలీజు వస్తువులంతా తింటూ ఉండే దాని గురించే గౌతమ బుద్ధుడు ముందే తెలియజేశారు. దయాభావన ఉండాలి, అహింస పరమధర్మంగా పాటించాలి. ఏ వస్తువును కాని అంటే హింస అనేది ఏ ప్రాణిని కూడా చేయకూడదు. ఇలాంటి మాటలంతా ధర్మస్థాపనకు సంబంధించినటువంటి ధర్మాత్మలు ఎప్పుడో తెలియజేశారు. ఎలాంటి యుగం వచ్చింది ఇప్పుడు, ఏమేమో తింటున్నారు, పిల్లలకు తినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు హక్కుల గురించి, చిన్నపిల్లల హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ అవి హక్కులు అనేది పేపర్ల దాకానే ఉంది, ఉపన్యాసాల దాకానే ఉంది. కానీ మహాత్మా బుద్ధుడు చెప్పిన విషయాలను ఎవ్వరూ ఇప్పుడు ఒప్పుకోవడం లేదు, అంగీకరించడం లేదు, నడుచుకోవడం లేదు. బుద్ధుడి యొక్క ఫోటోలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి బుద్ధుడికి సంబంధించినటువంటివి, కానీ మహాత్మా బుద్ధుడి యొక్క బోధనలు మటుకు వినడం లేదు. ఈ భారత్వాసీలు కూడా గీతను బాగా ఒప్పుకుంటారు, చదువుకుంటారు, కానీ నడుచుకోవడం ఉండదు. అదేవిధంగా క్రైస్తవుని చూసినట్టయితే, క్రైస్తవు ఉన్నప్పుడు సమాజం యొక్క వ్యవస్థ ఎలా ఉండేది అంటే అక్కడ కూడా రెండు విషయాలు చూడొచ్చు. ఆయన ఎప్పుడైతే ప్రచారం ప్రారంభించారో, మొదటి విషయం ఏమిటంటే మనిషి జీవితంలో అసత్యం అనేది ఎక్కువ వ్యాపించి ఉండింది. మనుషులు మనుషులపైన చెడు దృష్టి, అసహించుకునేటటువంటి తత్వం, ఏవగింపు ఇలాంటివి ఉండేవి. ప్రేమ ఈశ్వరుడు, సత్యం ఈశ్వరుడు అని చెప్తారు, కానీ ఆచరణలో అది లేదు. ట్రూత్ ఈజ్ గాడ్, సత్యమే భగవంతుడు అంటారు, ప్రేమయే భగవంతుడు అంటారు. ప్రేమ ఈశ్వరుడు, సత్యం ఈశ్వరుడు, ఈ రెండు విలువలను భగవంతుడికి గొప్పగా దర్జా ఇప్పించాయి ఈ రెండు మాటలు. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ చూస్తే కూడా, వెస్టర్న్ ప్రపంచంలోకి వెళ్తే కూడా మనం చూసినట్టయితే, ధర్మపితనే ఒప్పుకోలేదు అంటే ఇంకా ఎవరిని ఒప్పుకుంటారు? క్రైస్తవ జతలు ఏం చేశారు? క్రాస్ వేశారు. మంచి విషయాలు చెప్పినందుకు క్రాస్ వేశారు. ప్రపంచం ముందే ప్రత్యక్షమైపోయింది. ధర్మపితను కూడా భక్షించారు, మరి ఇంకెవరిని భక్షించరు? ఎక్కడికి వ్యాపారానికి వెళ్తే అక్కడ అసత్యం, ఏవగింపు యొక్క బీజాలు, బీజాలు నాటుతూ ఉన్నారు. రాజులు రాజులకి అంటే ఒకరికొకరు శత్రుత్వం వచ్చేట్లా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకు వాళ్ళకు వైరం తీసుకొస్తూ ఉన్నారు, ప్రజలకు ప్రజలకు గలాటాలు పెడుతూ ఉన్నారు. అంటే విభజించి పాలించు అనేటటువంటి పద్ధతిని కూడా పాటించినది మనం చూసాం. ఆంగ్లేయులు ఆ విధంగా చేసినటువంటిది అసత్యమైనటువంటి బీజాలు, ఏవగింపు యొక్క బీజాలు, అసూయ ద్వేషం యొక్క బీజాలు నాటుతూ దాన్ని వృద్ధి చేస్తూ ఉండడం, దేశ దేశాలకు వైరం కొనసాగడం ఇవంతా మనం చూశాము. ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రపంచంలో చూసినట్లయితే దక్షిణాఫ్రికా, ఇప్పుడు మనం దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, ఈ విధంగా అనేక చోట్ల యుద్ధం అనేది కొనసాగడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకే దేశమే రెండు భాగాలుగా అయిపోయినటువంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు సృష్టి నాటకంలో నాలుగవ భాగం వచ్చింది, అది కలహక్లేశాలతో కూడినటువంటి కలియుగం. ఇక్కడ చరమసీమకు చేరింది ప్రతి ఒక్క చెడు అనేది, క్లైమాక్స్ కు చేరినటువంటి స్థితి ఇది. చెడు అనేది లాస్ట్ కు అంతిమ వరకు చేరినటువంటి దానికే రావణ రాజ్యము, కలియుగం అని కూడా అంటారు. రావణ రాజ్యం అనేది ద్వాపర యుగం నుండి ప్రారంభమైంది, కానీ ఇప్పుడు ఇంకా చాలా చెడు ఎక్కువైంది. రామరాజ్యం ఉన్నప్పుడు వాస్తవంగా రావణ రాజ్యం ఉండదు. త్రేతాయుగం రామరాజ్యం, త్రేతాయుగం దాకా, తర్వాత ప్రారంభమైనదే ద్వాపర యుగంలో రావణ రాజ్యం. ఎందుకు ఈ ప్రపంచాన్ని రావణ రాజ్యం అంటూ ఉన్నారు? రావణుడికి చూపిస్తారు, రావణుడు అసురుడు కాదు, బ్రాహ్మణుడు అని ఉన్నతమైనటువంటి జాతి అని చెప్తారు శాస్త్రాల్లో. రావణుడు లాంటి విద్వాంసులే లేరు, 10 మందికి ఉండే బుద్ధి ఆయన ఒక్కడికే ఉంది, అంత తెలివైనటువంటి వాడు. రావణుడి యొక్క శక్తిశాలి కూడా ఎవరు లేరు. అగ్నిస్త్రం, వాయుస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నీ ప్రాప్తి చేసుకున్నాడు శివుని యొక్క స్మృతి ద్వారా అన్నం. చాలా గొప్ప తపస్సు, అలాంటి తపస్సు ఎక్కడా దొరకరు. భక్తి చేస్తాడు, తపస్సు చేశాడు, మరి రావణుడి యొక్క ధనవంతుడు కూడా ఎక్కడా లేరు. లంకనే బంగారు లంక అని చెప్తారు. నాలుగు అవసరం జీవితంలో, బలము, బుద్ధి, శక్తి, బలము, అన్ని, భక్తి, ఇవంతా రావణుడి దగ్గర ఉన్నాయి. మరెందుకు సర్వనాశనం అయ్యాడు? రెండు బలహీనతలు ఉన్నాయి. ఏమి రెండు బలహీనతలు? మీకు తెలుసు కదా, అహంకారము ఆ చర్మసీమ వరకు చేరి ఉంది, చరిత్ర భ్రష్టత అనేది తనలో చేరింది. ఇంకోటి నైతికత అనగా, నైతికత అనగా నైతికత లోపించడం అంటే స్త్రీ వ్యామోహం. దాని కారణంగా అన్ని ఉండి కూడా కోల్పోయాడు. మనుషులు అన్ని ప్రాణుల్లోకి ఉత్తమము అంటారు, కానీ ఎవరికైనా మనుషుల్లాగా బుద్ధి ఉందా? లేదు. విజ్ఞానం ఎంత ఉన్నత చరమ సీమ స్థాయికి చేరింది, సముద్రం లోపలికి వెళ్తున్నాం, పైకి ఎగరగలుగుతున్నాం, ఇదంతా మనుషుల బుద్ధి శక్తి ద్వారానే. కాబట్టి మనుషుల్లాగా విద్వాంసులు ఎవరూ లేరు. మనుషుల్లాంటి శక్తిశాలి, బుద్ధిశాలి ఇద్దరు, రెండు శక్తులు ఏ జంతువుకు ఎవరికీ లేదు. వాస్త్రం, మిజైల్స్ పేరుతో భారత యుద్ధంలో అనేక అస్త్రాలను చూపించారు, అవంతా మనుషుల బుద్ధి నుంచి వెలువడినటువంటివే. మరి మనుషుల్లాంటి ధనవంతులు ఎవరు లేరు, మనుషుల్లాంటి భక్తిశాలీలు ఏ జంతువు ఏది లేదు. ఇప్పుడు బంగారు లంక, ఇప్పుడు ప్రపంచాన్ని చూసినట్టయితే బంగారు లంక లాంటి దృశ్యాలను అనేక చోట్ల చూడొచ్చు, కానీ ఎటువైపు దారితీస్తూ ఉన్నాయి? ఇవంతా సర్వనాశనం వైపే వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే మనుషుల జీవితంలో రెండు బలహీనతలు ఉన్నాయి. ఒకటి అహంకారము చరమ సీమ స్థాయికి చేరి ఉంది, రెండవది నైతికత అనేది లోపించింది. చరిత్ర భ్రష్టులయ్యారు, చరిత్రహీనులు. కాబట్టి తన సర్వనాశనం తామే కొనితెచ్చుకుంటున్నారు. అందుకే చెప్తారు దీన్ని రావణ రాజ్యం కాకుండా ఇంకేమిటి. రావణ రాజ్యంలో చెప్తారు, రావణుడు తన బుద్ధి శక్తి ద్వారా ప్రకృతిని దేవతలను వశం చేసుకున్నాడు అని. ఇంద్రుడు వాయుదేవుడు అగ్ని వీళ్ళందరూ కూడా రావణుడి దగ్గర అసేవలు చేశారు, వండారు, విసనకరతో విసిరారు, ఇవంతా చెప్తారు. అంటే అర్థం ఏమిటి, దేవతలను తన బుద్ధిశక్తితో వశం చేసుకున్నాడు. ఇంద్రుడు నీటిని నింపేవాడు రావణుడి ఇంటిలో. ఈ విధంగా బుద్ధిశక్తికి చెప్తారు. వాయుదేవుడు పంకా విసరడము, ఫ్యాన్ విసరడం, ఫ్యాన్ లాగా. అగ్నిదేవుడు వండడం. పిలుస్తూనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో అది వండి పెట్టేవారు. అదేవిధంగా ఇప్పుడు మనము దేవతలంతా స్విచ్ బోర్డులో ఉంచినాము. ఇప్పుడు టచ్ స్క్రీన్ జమానా. ఇప్పుడు టచ్ చేసినట్లయితే ఏసీ, ఫ్యాన్, రిమోట్ నుంచి మిగతా సాధనాలు, తర్వాత వాటర్ కావాలి అంటే ట్యాప్ ద్వారా, ఇవంతా కూడా మన ఇంట్లో ఆ దేవతలను మనం బంధించాం. ఇది రావణరాజ్యం కాక ఇంకేమిటి, ఇదే రావణరాజ్యంకు గుర్తుగా చూపిస్తారు. ప్రతి మనిషి దగ్గర ఎన్నో సాధనాలు ఉన్నాయి, భౌతిక సుఖాలు అనేకం ఉంటే కూడా తనకు తాను బంధనంలో ఉన్నట్లు అనుభవం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొద్ది మందికి వ్యసనాల బంధనాలు, చెడు అలవాట్ల బంధనాలు చర్మసీమ స్థాయి వరకు చేరాయి. అలవాట్లు, చెడు పద్ధతులు, గులామైపోయారు తమ కర్మేంద్రియాలకు. కానీ వికారాలకు ఎప్పుడైతే వశమైపోయారో, కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఈర్ష్యము, ద్వేషము, కపటము, ఆలస్యము, భయము, స్వార్థము, చూడండి ఎంత వికృతి అయిపోయిందో ముఖం, ఈ గుణాలతో కూడినటువంటి ముఖం. ఎప్పుడైతే ఈ వికృతి వచ్చిందో అక్కడ మనుషులు స్వయానికి తన పరిచయమే లేదు, ఖుదా పరిచయము లేదు, పరమాత్మ పరిచయం లేదు. మరి పరమాత్మను ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు. నదికి పూజ చేస్తారు, కొన్ని చోట్ల చూస్తే సూర్యుడికి పూజ చేస్తారు, కొన్ని చోట్ల చూస్తే వృక్షాలకు పూజ చేస్తారు, కొన్ని చోట్ల మందిరాలకు వెళ్తారు, కొన్ని చోట్ల జంతువులకు కూడా పూజ చేస్తారు, కొన్ని చోట్ల పాములకు పూజ చేస్తారు. ఈ విధంగా ఎక్కడెక్కడో భగవంతుని వెతుకుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పరమాత్ముడికి కూడా ఈ ప్రపంచంకు రావాలి అనే సంకల్పం వస్తుంది. భగవంతుడు ప్రతిజ్ఞ చేశారు. ఈ విషయం చెప్తే అంటారు భగవంతుడు రావాలి, వస్తాను అన్న అనే విషయం చెప్తే లేదు లేదు ఇప్పుడే రారు, భగవంతుడు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అంటారు. ఇది యోచన చేయాల్సినటువంటి విషయమే కదా. ఇప్పటి వరకు బాల్య స్థితిలో ఉంది కలియుగం, ఇంకా ఎన్ని సంవత్సరాలుంది, ఇప్పుడే పోదు అంటారు, వినాశనం కాదు అంటారు. దేకు తేరే సంసార అనే పాట ఇప్పుడు గుర్తుకొస్తోంది. చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో భగవంతుడా చూడండి. ఎంత మారినారు మనుషులు, కానీ సూర్యుడు మారలేదు, చంద్రుడు మారలేదు, నక్షత్రాలు, ఆకాశం మారలేదు, కానీ మనుషులు మారిపోయారు. ఇంకొక పాట ఏమిటంటే గుర్తొస్తూ ఉండేది, శ్రీరామచంద్రుడు అంటారు. ఒకవైపున దేవుడి పేరు స్మరణ చేస్తూ ఎలాంటి దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు అనే దాన్ని గుర్తుగా కూడా వర్ణన చేశారు పాటల్లో. అది ప్రాక్టికల్ గా మన ముందు కనబడుతూ ఉంది. ఇది కలియుగం అనేది చిన్న బాల్య స్థితిలో ఉన్నట్లా, లేదంటే కొద్దిగా మాత్రమే ఉంది, ఏమంటారు మీరు? కలియుగం చిన్న స్థితిలో, బాల్య స్థితిలో ఉంది, ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉంది, అయిపోయిందా? ఇప్పుడు ఆక్సిజన్ పైన ఉంది, లాస్ట్ స్టేజ్ లో ఉంది కలియుగం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఒకసారి రెండు సార్లు వస్తే రక్షింపబడచ్చు, మూడవసారి వచ్చేటప్పటికి వెళ్ళిపోతారు. అదే మొదటి యుద్ధం జరిగింది, రెండవ యుద్ధం జరిగిపోయింది, మూడవ యుద్ధం జరిగితే ఉంటుందా? హార్ట్ అటాక్ లాగా మూడవసారి వస్తే ఉండరు కదా. అదే విధంగా విజ్ఞానం కూడా మనకు తెలియజేస్తోంది, రోజు రోజుకి పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఓజోన్ పొరలు కూడా చిల్లులు పడ్డాయని చెప్తూ ఉన్నారు. ఓజోన్ పొర ఎంత పెద్ద పెద్ద రంధ్రాలు పడ్డాయంటే మొత్తం ఆస్ట్రేలియా ఖండమంతా రంధ్రాలు పడ్డాయి. దీని కారణంగా మనమేమవుతున్నాము, సూర్యరశ్మికి ఆ వేడికి మనుషులంతా ప్రకృతి అంతా గురి కావడం జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి స్థితి ప్రపంచం, ఆక్సిజన్ ఇచ్చినటువంటి స్థితి. ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రోగ్రాం జరిగింది, ఈ విధ పాపులేషన్ ఎందుకు పెరుగుతోంది, మరి వీళ్ళు సుఖంగా జీవించాలి, ఆక్సిజన్ ప్రతి ఒక్కరికి అవసరం, మరి బాగా జీవించాలి అంటే చెట్లు ఎక్కువ పెంచాలి కదా అంటే ఎంత ఫారెస్ట్ ఉంది ఇప్పుడు అని అన్నారు. అడవులు ఎన్నో ఉన్నాయంటే ఇప్పుడు తగ్గుతూ 9% ఫారెస్ట్ ఉంది, మిగతా పర్సెంట్ అంతా వెళ్లిపోయింది అని చెప్పారు. కాబట్టి 3-4 గంటలు సమయంలో రాత్రి చాలా ఆక్సిజన్ తగ్గుతోంది. ఆ టైంలోనే ఆస్తమా కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, ఉదయం సమయం వచ్చే ముందరే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆక్సిజన్ అనేది వాతావరణంలో తగ్గుతూ ఉంది కాబట్టి ఆ సమయంలో 9% వరకు మాత్రమే ఆక్సిజన్ ఉంది అంటే రాత్రి సమయంలో ఆక్సిజన్ సప్లై జరగదు, తక్కువ. ఈ విధంగా ప్రకృతి కూడా ఇన్బ్యాలెన్స్ లో ఉంది. ఈ కారణంగా పెద్ద పెద్ద భూకంపాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి, చక్రవాక్ తుఫానులు కూడా వస్తూ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద జ్వాలాముఖి అంటే అగ్నిపర్వతాలు బ్రద్దలు అవుతాయి, సునామీ యొక్క అలలు అనేది ఉధృతంగా రావడం జరుగుతుంది. ఇది ప్రకృతి యొక్క ఇన్బ్యాలెన్స్ అంటే ప్రకృతి వైపరీత్యాలు. మరి ఇదంతా బాంబులు తయారు చేస్తూ ఉన్నారు అంటే ఎందుకు, ఉంచడానికి కాదు కదా, వేసుకోవడానికే. ఒక బటన్ ఆన్ చేస్తే చాలు, బటన్ ఆన్ చేసేది ఒకటే ఆలస్యం. ఇంట్లో ఒక వ్యక్తి కొట్లాడారు లేదంటే టెన్షన్ వచ్చింది, కంప్యూటర్ దగ్గరకు వెళ్ళి ఏం ఆలోచిస్తారు, కోపం వచ్చింది అంటే ఏమంటారు, బటన్ నొక్కుదాం, ఈ వెళ్ళిపోని ప్రపంచం అంతా అనిపిస్తుంది కదా. మరి ఈ విధంగా ఉన్నారు. అందుకే చెప్తారు అంతా వెళ్లిపోయింది, కొద్దిగా ఉంది, కొద్దిలో కూడా కొద్ది సమయమే ఉండేది, ఎక్కువ సమయం లేదు, చాలా త్వరగా వెళ్లిపోవాలి, అంతిమ శ్వాసలో ఉంది ప్రపంచం అనేది. అందుకే భగవంతుడు చెప్పినటువంటి ప్రకారంగా యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత్, ఎప్పుడైతే అధర్మం అనేది ఎక్కువ వస్తుందో అప్పుడు నేను ధర్మస్థాపన కోసమై అవతరిస్తాను. ఈ ప్రపంచంలో మెయిన్ భారతంలోనే పరమాత్ముడు, మా సాధారణ మనుష్య శరీరాన్ని ఆధారం చేసుకుని ప్రవేశించారు. మరి సాధారణ తను ఆధారంగానే జ్ఞానము యోగం యొక్క శిక్షణ ఇస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. మరి ఇలాంటి సమయంలో రెండు విషయాలు గుర్తు చేసుకోవాలి, ఆత్మశుద్ధి చేసుకోవాలి. యోగ్యులు కావాలి, పవిత్రులు కావాలి. దీన్ని ఈ విషయం గురించి ప్రపంచం వాళ్ళు ఏమంటారంటే అంత పవిత్రంగా ఉంటే ప్రపంచం ఎలా నడుస్తుంది, ప్రపంచాన్ని నడిపించే నియమం మనం తీసుకోలేదు కదా, అది ఎవరిపైన ఉంది, ప్రపంచాన్ని నడిపించే విధానం భగవంతుడి చేతిలో ఉంది, అది మనకెందుకు చింత. మనం పరమాత్ముడి యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. సమయం ఏం చెప్తోంది, దీనే కాల్ ఆఫ్ టైం అంటారు. ఆత్మశుద్ధి చేసుకో, యోగీలు కండి, పవిత్రులు కండి. ఈ సమయంలో, అంతిమ సమయంలో, సమయం కూడా సంకేతం ఇస్తూ ఉంది, ఇషారా ఇస్తూ ఉంది, సూచనిస్తూ ఉంది. ఈనాడు 1 బీమారి అనారోగ్యం ఏది ప్రపంచంలో, ఏజ్ అంటే సమయము సంకేతమిస్తూ ఉంది. మనుషులు ఇప్పుడు ఆత్మ సంయమనాన్ని ధారణ చేయలేదు అంటే మనుషులు సమయంకు మనము వశం కావాల్సి పడుతుంది. కాబట్టి సమయం కూడా మనకు సంకేతం ఇస్తూ ఉంది. దాని ప్రకారంగా మనము ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ఒక కార్యక్రమం ఒకసారి జరుగుతూ ఉంది ఒక పట్టణంలో. చాలా మంది వచ్చారు. 7 రోజులు ఉపన్యాసం ఉంది అక్కడ. 7వ రోజు ఒక వయసు ఆయన చెప్పారు, నేను కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను మీతో. సరే చెప్పండి అన్నారు. నేను ఫస్ట్ టైం బ్రహ్మకుమారీలు చెప్తూ ఉండేది వింటున్నాను, తెలుసుకున్నాను, కానీ ఈ రోజు వరకు నేను బ్రహ్మకుమారి దగ్గరికి వెళ్ళనే లేదు. మరి ఎప్పుడు రాలేదు, ఎందుకు అని అడిగినారు సిస్టరు. ఎందుకంటే బ్రహ్మకుమారిస్ గురించి బయట చాలా చెడుగా ప్రచారం జరిగింది. వీళ్ళు అన్నాకలం చేసేస్తారు భార్యాభర్తలను కూడా, ఇది ఒక సా అని అన్నాడు ఆయన. ఈ బ్రహ్మకుమారిలు ఎందుకు అలా చేస్తూ ఉన్నారు, అందరినీ అన్నా చెల్లెళ్ళు చేసేస్తూ ఉన్నారు అని. కానీ నేను చెప్పాను, మేము అలా తయారు చేయలేదు. మీరు ఇప్పుడు మేం చెప్పేది కొద్దిగా వినండి. ప్రార్థన చేసేదానికి మీరు ఏం ప్రార్థన చేయడానికి వెళ్తారు భగవంతుడి దగ్గరికి? మీరు మీరే తల్లి తండ్రి, నువ్వే బంధు సఖ అని పాడతారు కదా. మీరందరూ పాడతారా, లేదు అన్నల మటుకే పాడతారా, ఆడవాళ్లు పాడారా? పురుషులేనే పాడదేది ఇది. నీవే తల్లి తండ్రి అని పాడేది భర్త ఒకరైనా, భార్య పాడరా? అందరూ పాడతారు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారో అప్పుడు ఏమవుతారు, మన సంబంధం ఏమవుతుంది? అన్నా చెల్లెలే కదా మనం, మనం నేర్పించామా ఏమి? మందిరాల్లో మీరే ఆ పద్ధతి పాటించారు కదా, మా పేరు చెడగొడుతూ ఉన్నారు. అట్లాంటి విషయాలు మేము ఇక్కడ నేర్పించడం లేదు. సమయానికి సూచన మేము తెలియజేస్తూ ఉన్నాం, పరమాత్ముడి యొక్క ఆజ్ఞ తెలియజేస్తున్నాం. భగవంతుడికి చెప్తారు అన్ని తెలిసినటువంటి వారు, అన్నీ తెలుసు ఆయనకి, ఆయన సర్వజ్ఞుడు. భగవంతుడికి ఏం తెలియదు? భగవంతుడు సమయాన్ని గురించి భగవంతుడికి తెలుసు, రాబోయే సమయం ఎలాంటిది అనే విషయం ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనకి సంకేతం ఇస్తూ ఉన్నారు, హెచ్చరిక చేస్తూ ఉన్నారు, అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది మీకు కూడా తెలుసు. ఈరోజు న్యూస్ పేపర్ అనేక మంది చదువుతూ ఉంటారు, ప్రతి ఒక్కరు చదువుతూ ఉంటారు కదా. ఎన్ని న్యూస్ దాంట్లో రోజు వస్తూ ఉంటాయి, ప్రపంచ సమాచారం అంతా వస్తూ ఉంటుంది కదా పేపర్లో. కామేషు క్రోధేషు, మనుషుల యొక్క పని ఏమైపోయింది, ఎక్కడ చూసినా కామం క్రోధం అనేది వికృతి రూపం దాల్చింది అని. బలాత్కార కేసులు ఎన్ని మనం వింటూ ఉన్నాం, టీవీల్లో చూస్తూ ఉన్నారు. వివేకం ఏం చెప్తూ ఉంది, రాబోయేటటువంటి సమయంలో ఇవి ఇంకా ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా? అత్యాచారాలు, దొంగతనాలు, మానభంగాలు ఇట్లాంటివంతా. భగవంతుడికి ఈ సమయం గురించి తెలుసు కాబట్టి రాబోయే సమయం అనే దాంట్లో ఇంకా ఎక్కువ అవుతాయి. అలాంటి సమయంలో ఆత్మరక్షణకు సాధనం ఏమిటి? ఎవరైనా మనిషి రక్షణ చేయగలుగుతారా? చేశారా? ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి శాస్త్రాల్లో చూపారు రావణుడు లాంటి మనుషులు అని. రావణుడు అంటే శక్తిశాలి, సీతను అంత గొప్ప ఆత్మని తీసుకుని వెళ్లారు, మహల్లో ఉంచుకున్నాడు, తోటలో ఉంచారు, అశోక వాటికలో అని చెప్తారు. మరి సీత దగ్గర ఏముంది, ఏం శస్త్రాలున్నాయి రక్షించుకోవడానికి, తను రక్షించుకోవడానికి? మరి రావణుడు అంత శక్తిశాలి, సీత ఏం తింటూ ఉండేది? గడ్డి తింటూ ఛాలెంజ్ చేసింది, నువ్వు ఒక అడుగు నా వైపు ముందుకేసావంటే కాలిపోతావు. ఏ శక్తి ఆమెలో ఉండింది? సీత దగ్గర ఏం శక్తి ఉంది? 14 సంవత్సరాల బ్రహ్మచర్య వ్రతం, పవిత్రత యొక్క శక్తి ఉంది కాబట్టి నువ్వు కాలిపోతావు నన్ను తాకితే అని చెప్పగలిగింది, ఛాలెంజ్ చేయగలిగింది. రావణుడు కూడా ఆమెను స్పర్శించలేకపోయాడు, నేను కాలిపోతాను అని. మరి ఇలాంటి వాళ్ళు, రావణుడి సాంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు, రావణుడి వారసులు చాలా మంది తయారయ్యారు, తయారవుతారు. మరి అలాంటప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి మరి ప్రాబ్లం కాదు, అక్కడ సొల్యూషన్ కావాలి. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేక విధాలుగా అనేక మంది రావణుల నుంచి. అప్పుడు ఆత్మరక్షణ కోసం పవిత్రత యొక్క శక్తి చాలా అవసరం. ఏది రక్షించలేదు. రావణుడి యొక్క శక్తిశాలి ఎవరే కానీ మనల్ని టచ్ చేయలేరు. అంత శక్తి బ్రహ్మచర్య వ్రతంలో ఉంది కదా. భావార్థం ఏమిటనగా, చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు చాలా సార్లు, భగవంతుడు సమయానుసారం ఎందుకు రక్షించరు? భగవంతుడు సహాయం చేస్తారు కాబట్టి అడుగుతున్నారు. భగవంతుడు పరమ పవిత్రుడు, ఆయన సహాయాన్ని స్వీకరించాలి అంటే పాత్రులుగా కావాలి, యోగ్యులుగా కావాలి. పాత్రులు కానటువంటి వాళ్ళు భగవంతుని సహాయాన్ని స్వీకరించలేరు, పొందలేరు. మరి సహాయం అడుగుతూ ఉన్నారు కాబట్టే చెప్తూ ఉన్నారు, యోగీలు కండి, పవిత్రులు కండి, ఆత్మశుద్ధీకరణ చేసుకోండి, పాత్రులయ్యి యోగ్యులయ్యి భగవంతుని సహాయం పొందండి. ఈ యుగంలో సామెత ఏమిటంటే, పులిపాలు బంగారు పాత్రల్లోనే నిలబడతాయంటారు. మరి పులిపాలు మామూలు పాత్రలో ఉంచినట్టయితే పాత్ర వెళ్ళిపోతుంది, పగిలిపోతుంది. కానీ ఇంత పవర్ఫుల్ పులిపాలు ఎక్కడ నిలబడతాయి? బంగారు పాత్రలో. పరమ పవిత్రుడు మరి భగవంతుడు, ఆయన సహాయాన్ని మనము పొందాలి అంటే మన పాత్ర, బుద్ధి పాత్ర కూడా స్వచ్ఛంగా బంగారుగా చేసుకోవాలి. దాన్ని ఆత్మశుద్ధీకరణ అంటారు. భగవంతుడు సహాయం చెయ్యాలి అనుకుంటారు, కానీ స్వీకరించడానికి ఆ సహాయాన్ని మీరు యోగ్యులుగా కావాలి కదా. దానికోసమే చెప్తూ ఉన్నారు, యోగీలు కండి, పవిత్రులు కండి. మరి ఎలా నడుస్తుంది ప్రపంచమని మనుషులు ప్రశ్నిస్తారు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రిందట జీసస్ ఈస్ క్రైస్ట్ జన్మ ఎలా జరిగింది? మేరీ కుమారి, ఆమెకు వివాహం లేదు కానీ యోగ బలము ద్వారా జన్మనిచ్చింది అంటారు. 2000 సంవత్సరాల మాటే ఇది. మరి అలాంటప్పుడు రాబోయేటటువంటి ప్రపంచంలో పరమాత్మ ఇలాంటి సృష్టిని రచన చేసేటటువంటి ప్లానింగ్ లేదా? కుంతి మాదిరిని గురించి కూడా విన్నాం, మంత్రశక్తి ద్వారా సంతానం, ఆంజనేయుడు పవిత్రంగా జన్మ తీసుకున్నాడు అంటారు. ఇలాంటివి శాస్త్రాల్లో ఎన్నో ఉపమానాలున్నాయి. పాండవుల కౌరవుల ఉత్పత్తి ఎలా జరిగింది అనేది భారతంలో ఉన్నాయి మంత్రబలంతో. ప్రపంచంలో ఇలాంటి సమయం ఉండేది, మంత్రబలము ద్వారా ఉత్పత్తి అనేది జరిగేది. పాండవులు, ధృతరాష్ట్రులు, తర్వాత ధృతరాష్ట్రుడు, విదురుడి యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది? పవిత్రతతోనే, మంత్రశక్తి ప్రభావం ద్వారా. శ్రీరాముడి ఉత్పత్తి ఎలా జరిగింది? యజ్ఞం యొక్క బలము ద్వారా. ప్రపంచంలో సమయం ఇలా వచ్చింది, యజ్ఞం ద్వారా, మంత్రశక్తి ద్వారా సృష్టి అనేది ఉత్పత్తి జరగడం. శ్రీకృష్ణుడు ఎలా జన్మ తీసుకున్నారు? కృష్ణుడికి యోగేశ్వరుడు అంటారు, యోగ బలము ద్వారా జన్మ తీసుకున్నారు. ఈ ప్రపంచంలో సమయ అనుసారంగా ఉత్పత్తి యొక్క రహస్యం అనేది మారుతూ వస్తోంది. ఇది కలియుగం అనేది కాబట్టి ఆత్మలో శక్తి లేదు, భోగబలాన్ని ఆధారం చేసుకున్నారు. యోగ బలం సమాప్తి అయింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి వికారి సృష్టి. ఇది కలియుగం యొక్క పద్ధతి. చాలా మంది అంటారు, ఎందుకు న్యాచురల్ గా జరిగే వాటిని ఆటంకపరుస్తూ ఉన్నారు బ్రహ్మకుమారిలోని అంటారు. ఇది న్యాచురల్ గా జరిగేది అంటే భోగబలం. ఇది ఎందుకు ఇప్పుడు దేవీ దేవతలకు మనం పూజలు చేస్తూ ఉన్నాం? ఎందుకు భగవంతుడితో అంటూ ఉన్నాం, భగవంతుడా పతిత పావనంగా, అంటే పతిత పావన సీతారాం అంటారు కదా, మేము పతితులం, మమ్మల్ని పావనం చేయండి అని ఎందుకు అడుక్కుంటూ ఉన్నారు? ఈ ప్రపంచంలో ఏదైనా బలాత్కారం జరిగింది అంటే ఆ ఘటనలు చూసి ఎంత వికృతి సంభవిస్తోంది. ఇది న్యాచురల్ ఇన్స్టింక్ట్, అంటే న్యాచురల్ గా జరిగేది అయితే ఎందుకంటారు వికృతి అంటారు? ఎందుకు రాక్షసత్వము అంటారు? ఆ విధంగా అనడానికి వీలవుతుందా? మీకు కూడా తెలుసు ఇది న్యాచురల్ గా జరిగేటటువంటి వ్యవహారం కాదు. దానికోసమే చెడు వ్యవహారం చేసే వాళ్ళను అసహించుకుంటారు, కలియుగంలో రాక్షసులు అని సంబోధిస్తారు. అంటే ఇది న్యాచురల్ గా జరిగే వ్యవహారం కాదు అనే కదా. మరి సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వరకు కూడా పవిత్రమైనటువంటి విధి ద్వారానే సంతానం. ఎప్పుడైతే కలియుగం యొక్క మనుషులు సైట్స్ కూడా సబూత్ అనే దర్శనం చూపించింది. పవిత్ర సంబంధం ద్వారా కూడా సృష్టి జరుగుతుంది. దానికి టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉదాహరణ చూపించారు. నారి తనకు తాను ఎప్పుడైతే పవిత్రంగానే ఉండి సంతానాన్ని ఉత్పత్తి చేయొచ్చు అనేది ఇప్పుడు సైన్స్ కూడా ప్రూఫ్ చేస్తోంది. ఇంత అడ్వాన్స్ అయింది సైన్స్. భావార్థం ఏమిటంటే, సైన్స్ ఈ విధంగా చేయగలిగినప్పుడు ఈ భోగబలం కలియుగం యొక్క శాపం, ఇదే విధంగా ఈ బలమే సదాకాలం ఉండదు. మనుషులు అడుగుతూ ఉంటారు, ఏమి నిదర్శనం పవిత్ర విధి ద్వారా సంతానం కలుగుతుంది అనేది? భగవంతుడికి తెలుసు, కలియుగం యొక్క మనుషులు ప్రతి విషయంలో నిదర్శనాలు అడుగుతారు అని. అందుకే ఇప్పుడు అనేక విధాలుగా ఎగ్జాంపుల్స్ కూడా పక్షుల రూపంలో కూడా చూపించారు. కృష్ణుడి తలలో మోర్ అంటే నెమలి యొక్క పించం చూపిస్తారు. అది డెకరేషన్ కోసం కాదు, వాస్తవంగా గౌరవం సూచకంగా పెట్టుకున్నటువంటిది. కలియుగము అనేటటువంటి ప్రపంచంలో నెమలి అనేది పవిత్ర విధి ద్వారా సంతానాన్ని సృష్టించడం జరుగుతోంది అని, దాని గుర్తుగానే నెమలి పించాన్ని కృష్ణుడు ధరించినట్లు చూపిస్తారు. ఒక పక్షిని ఆ విధంగా పవిత్ర విధితో ఉత్పత్తి చేసినప్పుడు సత్యుగంలో మనుషులు దేవి దేవతలు యోగ బలము ద్వారా ఉత్పత్తి అనేది చేయలేరా? ఖచ్చితంగా చేయగలరు. కాబట్టి రాబోయేటటువంటి సమయం కోసమై భగవంతుడి దగ్గర పూర్తి ప్లాన్ ఉంది, ఎలా సృష్టిని రచించాలి. మరి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం, చింతించాల్సినటువంటి అవసరం లేదు. సృష్టి ఎలా నడుస్తుంది, ఎలా నడుస్తుంది, ఈశ్వరుడి దగ్గర మొత్తం ప్లాన్స్ అన్నీ ఉంటాయి. తిరిగి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీకు, ఏది మన చేతిలో లేదు. అదృష్టం అనేది మన చేతిలో లేదు. అదృష్టం ఎలా తయారవుతుంది, ఎలా తయారవుతుంది? అది మీకు చాలా మంది పిలిచారు, రండి మౌంట్ అబుకు రండి రండి అని చాలా మంది మిమ్మల్ని పిలిచారు బ్రహ్మకుమారిస్. కానీ భగవంతుడి అనుగ్రహం ఉంటే, అదృష్టం ఉంటే వస్తాను, అనుగ్రహం ఉంటే వస్తాను అంటారు. ఇప్పుడు ఎవరి, ఇప్పుడు ఆయన యొక్క అనుగ్రహం అనుసారంగా వచ్చారా, లేదు మీరే అనుకుని వచ్చారా? ఇప్పుడు ఎవరు అనుసారంగా వెళ్తారు? ఆయనకి ఇష్టం ఉండి వెళ్తారా ఇక్కడి నుంచి? మీకిష్టం ఉంటే మీ కర్తవ్యం. కాబట్టి అదృష్టం అనేది మనల్ని మనం తయారు చేసుకునేది. ఒక రెండు దారుల మధ్యలో ఉన్నాం. ఒకటి ఈ దారి కలియుగం యొక్క దారి, రెండవది స్వర్గం యొక్క ద్వారి. సుఖకరమైనటువంటి దారి, దుఃఖకరమైనటువంటి దారి ఇది. ఏ దారిలో వెళ్ళాలి? అదృష్టం మీ చేతిలో ఉంది. సుఖకరమైనటువంటి దారిలో వెళ్దామా? భగవంతుడు చెప్తూ ఉన్నారు ఇటువంటి దారిలో వెళ్ళండి. మరి ఈ దారిలో వెళ్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారు, పక్క వాళ్ళు ఏమంటారు, బంధువులు ఏమంటారు, వాళ్ళేమనుకుంటారు, ఇలాంటి ఆలోచనల. కాబట్టి అదృష్టం ఎవరి చేతిలో ఉంది, మీ చేతిలో నడుస్తారా లేదా అనేది భగవంతుడు చెప్తూ ఉన్నారు చెప్పేదాకానే. మరి మహాన్ భాగ్యశాలీలు అయినారు మీరు. ఎందుకు భాగ్యశాలీలు అయ్యారు? ఒక నారదుడి యొక్క కథ ఇప్పుడు వినిపించాలనుకుంటూ ఉన్నా. నారదుడు తిరుగుతూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. భగవంతుడు ఒక డైరీ ఇచ్చారు. భగవంతుడు అడిగారు, ఏం చూస్తూ ఉన్నారు మీరు అని. నా దగ్గర ఒక విశేషమైనటువంటి డైరీ ఉంది, నేను చూస్తూ ఉన్నాను. ఏం రాస్తారు దాంట్లో అని అడిగారు నారదుడు. భగవంతుడు చెప్పారు, కొన్ని పేర్లు ఉన్నాయి దీంట్లో ఈ డైరీలో. ఎవరి పేర్లు రాశారు అని ఉత్సుకత కలిగింది. ఎవరి పేర్లు రాసి ఉంటారు భగవంతుడు? భక్తులు చాలా గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. మరి అని భగవంతుడు, నా పేరు కూడా మొదటి నంబర్లో రాసి ఉంటారు, ఎందుకంటే నేను గుర్తు చేసుకున్నట్లు ఇంకెవరు గుర్తు చేసుకోరు కదా భగవంతుణ్ణి, కాబట్టి నా పేరు ఉంటుంది. నారదుడికి ఉత్సాహం కలిగింది, నేను చూడాలి డైరీ చూడాలి అని. భగవంతుడు నా పేరు రాసి ఉంటారు కాబట్టి నేను చూసుకోవాలి అనుకున్నాడు. ఎవరెవరు పేర్లు ఉన్నాయి అన్ని నేను చదవాలి అనుకున్నారు. హనుమంతుడి పేరు ఉంటుంది అనుకున్నారు. హనుమంతుడిని వెతికేది హనుమంతుడిని వెతకడం ప్రారంభించాడు. హనుమంతుడు తపస్సు చేస్తూ చెట్టు క్రింద కూర్చున్నాడు. ఇప్పుడు ఇంకా ఇవన్నీ సమాప్తం చెయ్యి అన్నాడు నారదుడు హనుమంతుడికి. నేను డైరీ చూసి వచ్చాను, దాంట్లో నీ పేరు ఉంది, నిన్ను గుర్తు చేసుకున్నాడు భగవంతుడు. మరి నీ పేరే లేదు అక్కడ, నేను ఆయన మనసులో ఉన్నాను, నా పేరుంది, నీ పేరు లేదు, ఇంకా నువ్వెందుకు గుర్తు చేసుకుంటావు అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరుగుతూ తిరుగుతూ భగవంతుడి దగ్గరకు వచ్చి మళ్ళీ ఒక చిన్న డైరీ చూస్తూ ఉన్నారు. ఈ డైరీ వేరుగా ఉంది అనుకున్నాడు. ఈరోజు వేరే డైరీ చూస్తూ ఉన్నారు భగవంతుడు, ఇది పర్సనల్ డైరీ అన్నాడు భగవంతుడు. నారదుడు అడిగాడు, ఈ పర్సనల్ డైరీలు ఏం రాశారు? దీంట్లో కూడా కొన్ని పేర్లు రాశాను. ఎవరి పేర్లు రాశారు అని అడిగితే, ఎవరి పేరంటే నేను గుర్తు చేసుకుంటూ ఉండే వాళ్ళ పేర్లు దీంట్లో ఉన్నాయి. నారదుడు అన్నాడు, మీరు గుర్తు చేసుకుంటారు? అవును, నేను గుర్తు చేసుకుంటాను. మరి నేను చూస్తున్నా, మరి ఎవరు గుర్తు చేసుకుంటారు మిమ్మల్ని? మీరు ఎవరిని గుర్తు చేసుకుంటారు అంటే, హనుమంతుడి యొక్క పేరు మొదటి నంబర్లో ఉంది, నారదుడి పేరే లేదు దాంట్లో. భాగ్యశాలి ఎవరు? మనము గుర్తు చేసుకుంటూ ఉంటే అది లిస్టు ఉంది, మరి భగవంతుడే గుర్తు చేసుకునే వాళ్ళ లిస్టు ఉంది. ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు అదృష్టవంతులు, ఎవరు భాగ్యశాలీలు? అయితే భగవంతుడు ఎవరిని గుర్తు చేసుకుంటారు వాళ్లే మహాన్ భాగ్యశాలి. చాలా మంది ప్రపంచంలో భగవంతుని గుర్తు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి మీ పేరు ఏ డైరీలో ఉందో తెలుసా? మీ అందరి పేరు పర్సనల్ డైరీలో ఉంది. భగవంతుని మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు కాబట్టి మీరు ఇక్కడికి చేరగలిగారు, లేదంటే చేరలేరు మీరు కదా. కొద్దిమంది మాయ వచ్చింది, రాకుండా కూడా అయిపోయారు. లాస్ట్ మూమెంట్ లో తయారయ్యి కూడా రాకుండా అయిపోయి వేరే వాళ్ళు టికెట్ ఆధారంగా మీరు వచ్చి ఉండే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే అదృష్టం ఎవరిది? నారదుడిలాగా అనుకునే పని కాదు. ఎప్పుడు అనుకుంటూ ఉండేది కాదు. భగవంతుడి మనల్ని స్మరణ చేయాలి అంటే భగవంతుడికి నచ్చినట్లు మనం నడుచుకోవాలి. ఎలాంటి పురుషార్థం చేసి ఉంటే భగవంతుడు మనల్ని తీసుకొచ్చారు? కానీ మహాన్ భాగ్యశాలి కాబట్టే మీరు భగవంతుడు ఇక్కడికి చేర్చగలిగారు, రాగలిగారు. భగవంతుడు సెలక్షన్ ఆధారంగా రచిస్తారు కొత్త సృష్టిని. మీలో ఏదో ఒక మంచి విషయాన్ని చూశారు కాబట్టి సెలక్షన్ లిస్ట్లోకి తీసుకొచ్చారు. ఈ సెలక్షన్ లో ఉండాలా, దీని నుంచి బయట వెళ్ళిపోవాలా, అది మీ కర్తవ్యం, మీ మర్జీ, మీ ఇష్టం. అందుకే ప్రపంచం వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు కావాలంటే సమస్య స్వరూపం కండి, లేదంటే సమాధాన స్వరూపంగా ఉండండి, అది మీ చేతిలో ఉంది. సమస్య స్వరూపమా లేదు సొల్యూషనా? సమాధాన స్వరూపంగా ఉంటారు. ఎవరైతే భగవంతునికి సహాయకారి అవుతారో భగవంతుడు కూడా అలాంటి వాళ్లను సెలెక్ట్ చేసుకుంటారు. పర్సనల్ డైరీలో అంటే భగవంతుడి దృష్టిలో మీరు ఉండిపోతారు. ఇది పరమాత్ముడు కొత్త ప్రపంచాన్ని రచన చేయడానికి విధి. ఆత్మ సమయం పిలుస్తోంది, ఆత్మను శుద్ధి చేసుకోండి, యోగీలు కండి, పవిత్రులు కండి. చేస్తారో లేదో అది మీ ఇష్టం, కానీ పరమాత్ముడి పైన నెపం వేయకూడదు. సెలక్షన్ లో వచ్చేసారు కానీ ఇప్పుడు ఉండడం ఉండకపోవడం మీ ఇష్టం, అదృష్టం మీ చేతిలో ఉంది. సరేనా? ఓం శాంతి. పరమాత్మ స్మృతిలో కూర్చోండి 2 నిమిషాలు. అందరూ కూర్చోండి, ఎవరూ లేవకండి. 2 నిమిషాలకు ఏం తేడా కలగదు. కొద్దిసేపు కూర్చొని 2 నిమిషాలు ఉండి యోగం